అంతరాయతిరూపశాంతయి శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే శరణం వాణి చరాచరోపదివ్యం కరుణామసృణై కటాక్షపాదై కురు మాం అంబకృతార్థ సార్థవాహం శరదా శరదంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణాముక్తయే నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవానచాపాం అనిమాదిభిరవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పరమేశ్వరీమయమైన సభాసృష్టి నమస్సు అర్పణ చేసుకుంటూ శ్రీ శారదా చంద్రమౌళీశ్వర చరణాలకు నమస్సు అర్పించుకుని పరమ పావనమైన లలితోపాఖ్యాన ప్రవచన మహాయజ్ఞం నిన్నటి రోజున అమ్మవారు భండాసుర సంహారానికి బయలుదేరడం అనే అంశం గురించి ప్రస్తావించడం జరిగినది. భండాసుర సంహారం కోసమై దేవతల యొక్క ఆర్తిని తీర్చి ముజ్జగారికి క్షేమం కలిగించడానికి మహాశంభువు దేవతల ప్రార్థన మేరకు మహాయాగాన్ని నిర్వర్తించారు. అందులో అమ్మ ఆవిర్భవించింది. అటుపై శ్రీమన్ నగర నిర్మాణం జరిగింది. అమ్మవారు కామేశ్వరుని చేపట్టి పట్టాభిషిక్తురాలైంది. ఆ తర్వాత నారదుని యొక్క ప్రార్థన మేరకు ఆ తల్లి దేవతలందరినీ కూడా వారి వారి లోకములకు వెళ్ళమని చెప్పి భంగాసుర యుద్ధానికి ప్రస్థానం ప్రారంభించింది. ముందుగా అమ్మ యొక్క రథాన్ని వర్ణించుకున్నాం. చక్రరాజ రథారూఢ సర్వ ఆయుధ పరిష్కృత. అమ్మ యొక్క రథం ధ్యానమాత్రం చేత అది ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే శంకరుడు గారు సౌందర్యంలో ప్రత్యేకించి ఆ శ్లోకం ఎందుకు చెప్పాలి? చతుర్భి శ్రీకంఠై. అమ్మ సెల్ ఫోన్ లాపుకుంటే విషయం అందరికీ పలికొస్తుంది. చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోన్నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశత్ వసుదల కళాస్త్ర త్రివలయ త్రివేకాభిస్సార్థం తమ చరణ కోణాః పరిణతాః. అమ్మ నీ యొక్క చరణ కోణములు, చరణ కొన్ని గ్రంథాల్లో శరణ అని ఉంటుంది. శరణ అంటే చోటు అని, చరణ అంటే చక్రము అని అర్థం. చక్ర శబ్దమే అక్కడ సరిపోతుంది, చరణ కోణములు. ఇంకొకటి త్రయశ్చత్వారింశ, చాలా గ్రంథాల్లో చతుశ్చత్వారింశ అని ఉంటుంది, కానీ కొన్ని గ్రంథాలు ప్రామాణికమైన ప్రాచీన గ్రంథాలు చూస్తే త్రయశ్చత్వారింశ అని దిద్దుకోవాలి. త్రయశ్చత్వారింశ అంటే 43 త్రికోణాలు. ఇవాళ ఈ చక్రం లేదు, ఎందుకంటే అమ్మవారు నిన్న వర్ణించిన వర్ణానికి అందరూ హృదయంలో ముద్రించుకుపోయి ఉంటుంది, మరి చూపించక్కర్లేదు అనుకున్నారేమో. అవునా? అయి ఉంటుంది, కానీ మనసులో ధ్యానించుకుందాం. 43 త్రికోణాలు ఎంత చక్కగా చెప్పారంటే చతుర్థి శ్రీకంఠే శివ యువతి పంచభిరపి. 5 అమ్మ చక్రాలు, 4 అయ్య చక్రాలు కలిసి ఏర్పడింది శ్రీచక్రం. కానీ శ్రీచక్రం అంటే ఇది అమ్మవారి యొక్క స్వరూపమని కాదు, అయ్యవారు అమ్మవారు ఇద్దరి యొక్క స్వరూపమని, అది దానిలో ఉన్నటువంటి తత్వం. అసలు లలితమ్మ అంటేనే శివశక్తి ఐక్య రూపిణి. కేవలం శక్తికి నిలుకడ ఉండదు, కేవలం శివునికి వ్యక్తీకరణ ఉండదు. ఉభయులు కలిస్తేనే ఒక ఉపాసము, తత్వము ఇవన్నీ ఉంటాయి. అంటే శివుడు లేని శక్తి లేదు, శక్తి లేని శివుడు లేదు. శివుణ్ణి ఆరాధిస్తున్నామంటే శక్తిని కూడా ఆరాధిస్తున్నాం. అది వాళ్ళిద్దరి పేర్లు చూడండి, ఒక్కటే శివ శివ, శంకర శంకరి, మృడ మృడాని, భవ భవాని, శర్వ శర్వాణి, ఇద్దరు ఒకటే. అలాగా 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు ఉన్నాయని అది శంకరుడు వారు. అలా ఏర్పడినటువంటివి మొత్తం 9. ఈ 9 సర్వ జగత్ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. విశ్వచక్రం, శ్రీచక్రం, శరీర చక్రం 3 ఉన్నాయి ఇక్కడ. విశ్వచక్రం, శరీర చక్రం, శ్రీచక్రం. చక్రం అంటేనే నిరంతరం ఆవృతం చెందేదానికి చక్రము అని పేరు. అలా మన శరీరం నిరంతరం చైతన్యం ప్రవహిస్తుంది, ఈ జగత్తులో చైతన్యం నిరంతరం ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం శ్రీచక్రం ద్వారా మనలో శ్రీచక్రాన్ని భావన చేసి విశ్వమంతా శ్రీచక్రమయమని తెలిసినప్పుడు మనలో విశ్వంలో ఏకమై వ్యాపించినటువంటి ఆ పరాశక్తి చైతన్యంతో తాదాత్మ్యం చెందుతాం. అది ఉపాసన అంటే మరొకటి కాదు. ఇక మంత్రపరమైనటువంటి, యంత్రపరమైనటువంటి ఉపాసన నిష్ఠులు చాలా మంది ఉండవచ్చు. వారి కోసం నేను చెప్తున్నాను కాదు, వారికి నాకంటే ఎక్కువే తెలుసు, వారి దాంట్లో నిష్ఠులు. వారి ఉపాసన బాగా చేసేటప్పుడు ఈ యాంత్రికమైన తాంత్రికమైన విషయాలపై నాకు ఒక అవగాహన ఉందని చిన్నపాటి అహము ఉంటుంది. అలాంటి వారందరికీ నమస్కారం. అమ్మవారు వాటికి లభ్యం కాదుట. ఎన్ని యంత్రాలు చేసినా, ఎన్ని తంత్రాలు చేసినా, ఎన్ని మంత్రాలు చేసినా శంకరులు అన్నట్టు నమంత్రం నో యంత్రం తదిపిత నజానే స్థుతి మహో నచాహ్వానం ధ్యానం తదిపిత నజానే స్థుతి కథా నజానే ముద్రాస్తే తదిపిత నజానే విలపనం పరంజానే మాత తదను శరణం కష్టహరణం. అమ్మ నాకేమీ తెలియదమ్మా అన్న విషయం తెలిసిన వాడిని అమ్మ అనుగ్రహిస్తుంటాను. అందుకు ఇక్కడ కేవలం భక్తికి ఎంత మేరకు అవసరమో అంత మేరకు నేను చెప్తున్నాను. కానీ ఈ ఉపాసన రహస్యాలు ఇవి ఎంత రహస్యాలు, ఇవి సంప్రదాయాలు, మా సంప్రదాయం మీద, మీ సంప్రదాయం మీద ఇలాంటి గొడవల గురించి నేనేం చెప్పట్లేదు. కేవలం భక్తిగా అమ్మ స్వరూపాన్ని, అందులో చెప్పబడిన ఆవరణ దేవతల యొక్క అనుగ్రహం మనందరికీ లభించాలని, పైగా అమ్మ రథం బయలుదేరింది కనుక ఆ రథంలో ఉన్న దేవతలందరినీ మనం తలుచుకున్నాం. వాళ్లే ఆయుధాలంటే అక్కడ మంత్రములే, అవన్నీ మంత్రాది దేవతలు. అయితే 4 శివచక్రాలు ఏమిటి, 5 శక్తి చక్రాలు ఏమిటి కొంచెం తెలుసుకోవాలి మనం. సాధారణంగా మీరు షట్కోణం చూసుకుంటారు, షట్కోణం ఎలా ఏర్పడుతుంది? 2 త్రికోణాలు కలుసుకుంటే షట్కోణం ఏర్పడుతుంది. పైకి వెళ్లే త్రికోణం ఒకటి, క్రిందికి వచ్చే త్రికోణం ఒకటి, ఈ 2 కలుసుకోవడం వల్ల షట్కోణం అనేది ఏర్పడుతుంది. దీని అర్థం ఏంటంటే పైకి వెళ్లే త్రికోణం శివ త్రికోణం, క్రిందికి వచ్చే త్రికోణం శక్తి త్రికోణం. ఇది సాధారణంగా 6 త్రికోణాలు ఏర్పడడానికి 2 త్రికోణాలు కలిసే. ఇక్కడ 43 త్రికోణాలు ఏర్పడడానికి మొత్తం కలిసినవి 9 త్రికోణాలు. అది శంకరులు చెప్తున్న చతుర్భు శ్రీకంఠై అంటే 4 త్రికోణాలు పైకి వెళ్లేవి, 5 త్రికోణాలు క్రిందికి వచ్చేవి ఉంటాయి. అది దానిలో ఉన్న విశేషం. ఈ 4 త్రికోణాలు శివునివి, 5 త్రికోణాలు శక్తివి. ఈ 2 యొక్క సంయోగం వల్ల ఏర్పడిన 43 త్రికోణాలు. ఈ 43 త్రికోణాలు మధ్యలో బిందువు, అది శివశక్తి ఐక్యంలో సమన్వయం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వికసనంకి చిహ్నంగా ఈ శక్తి వికసించి జగత్తుగా పరిణమించిందనడానికి 8 దళాలు, 16 దళాలు, చతురస్రం. ఇప్పుడు స్పష్టంగా అవగాహన అయిపోయింది కదా. శ్రీచక్రం ముద్రించుకోవడానికి అమ్మ ఈ విషయాలన్నీ మనకి తెలియజేస్తోంది. అలాగే బిందు త్రికోణ వసుకోణ దశాల యుగ్మ మందస్త్ర నాగదల షోడశ పత్రయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ త్రిచక్రమేత దుదితం పరదేవతాయాః అని మనకి సంప్రదాయ సిద్ధమైనటువంటి శ్రీచక్ర ధ్యాన శ్లోకం. బిందు త్రికోణ ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి, వసుకోణ అన్నారు అక్కడ. అంటే మన వాళ్ళు ఒకటి చెప్తూ పది జ్ఞానాన్ని ఇస్తారు, అది మన పెద్దవాళ్ళ గొప్పతనం. వసుకోణ అంటే అర్థం ఏంటి? వసువులు. వసువులు ఎంతమంది అండి? అష్ట వసువులు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే వసుకోణ అంటే ఎనిమిది త్రికోణములు, బిందువు తర్వాత త్రికోణం, త్రికోణం తర్వాత ఎనిమిది త్రికోణములు చక్రం, అది మూడవ అవరణకు వచ్చాం. వసుకోణ దశార యుగ్మ, దశార చక్రములు అంటే పది త్రికోణాల చక్రాలు రెండు, అందుకు యుగ్మ అన్నారు. దశార యుగ్మ మన్వస్త్ర తర్వాత మనుచక్రము అన్నారు. మనుచక్రం అంటే మనువులు ఎంతమంది? పద్నాలుగు మంది. ఇలా మనకి నాలెడ్జ్ ఇస్తున్నారంట పెద్దవాళ్ళు, ఒకదానికి పట్టుకుంటే మనకు నాలెడ్జ్ వచ్చేయాలి. మనువులు ఎంతమంది? పద్నాలుగు మంది. అందుకు మన్వస్త్ర అన్నప్పుడు పద్నాలుగు త్రికోణాల చక్రము. నాగదళ, నాగ ఎన్ని నాగులు? ఎనిమిది నాగ నాగ కులాలు ఉన్నాయి, అష్ట నాగములు ఉన్నాయి కనుక నాగదళ అంటే ఎనిమిది దళాల చక్రం. షోడశ పత్రయుక్తం వృత్తత్రయంచ దాని చుట్టూ మూడు వృత్తములు. ధరణీ సదనత్రయంచ భూపురం, భూపురం అంటే త్రైలక్ష్య మోహన చక్ర చతురస్రం. ధరణీ సదనత్రయంచ దానికి మూడు రేఖలు ఉన్నాయి కదా, ధరణీ సదనత్రయంచ త్రిచక్రమేత దుజం పరదేవతాయా అంత చక్కగా చెప్పారో చూసారా. దీన్ని శంకరుల వారు చతుర్భి శ్రీకంఠై శివయువతి భి పంచభిరపి ఆ రెండు కలుసుకున్నాక ప్రభిన్నాభిశంభోర్ణవభిరపి మూల ప్రకృతి త్రయశ్చిత్ చత్వారింశ అంటే నలభై మూడు త్రికోణాలు. వసుదళ, నలభై మూడు త్రికోణాల తర్వాత వచ్చిందేమిటి? వసుదళ అంటే మళ్ళీ అష్టదళ. కళాస్త్ర ఆయన మరుగుమాడ అన్నారు అక్కడ. కళాస్త్ర, కళ అంటే పదహారు కళలు, కళాస్త్ర అంటే పదహారు దళాల వర్గం. కళాస్త్ర త్రివలయ శంకర సంప్రదాయం ప్రకారం కూడా మూడు వృత్తములు ఉన్నాయి. త్రివలయ త్రిరేఖాభి సార్ధం తమ చరణ కోణ పరిణత. ఇది చెప్పినప్పుడు మనకి ఆ స్ఫురణ యంత్ర స్ఫురణ కలుగుతుంది. దానిలో శివశక్తులు ఉభయులు ఉన్నారు, ఈ స్ఫురణతో చేయాలి. అందుకే హయగ్రీవ స్వామి త్రిశతిలో ఇదే అగస్త్యుడు వారికి చెప్తారు, త్రికోణ రూపిణీ శక్తు శక్తి బిందు రూప శివస్మృత అని శ్రీచక్రం శివయోర్ వపుహు. గొప్ప మాట చెప్పాడు అక్కడ. శ్రీచక్రం శివయోహ వపుహు, వపుహు అంటే శరీరం, శివయోహ అంటే ఇద్దరు శివుల అని అర్థం. అది ద్వివచనం, అది శివయోహ ఇద్దరు శివులుట. ఇద్దరు శివులు అంటే ఎవరు? అమ్మ అయ్య శివ శివులు. శివయోహ వపుహు శ్రీచక్రం శివయోర్ వపుహు, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. శ్రీచక్రము పార్వతీ పరమేశ్వరుల యొక్క అంటే శివశక్తుల యొక్క స్వరూపము అది. అందుకే శంకరుల వారు తర్వాత అంటారు, తయాహృత్వా వామం వపురపది తృప్తేన మనస. మన కామాక్షిదేవి నమస్కారం చేస్తున్నప్పుడు అయ్యవారు కనిపించట్లేదు, ఒక అమ్మ ఉంది. మరి అయ్యవారు ఎలాగా అంటే శంకరులు పట్టేశారు, అందులోనూ ఉన్నారు అయ్యవారు. ఎలాగంటే నువ్వు ఆయనలో సగం తీసుకుని తృప్తి పడక ఆయన సగమే ఇచ్చాడు, ఆయన సగం ఇచ్చాడు మిగిలిన సగం నేను తీసుకుంటాను. అందుకే అమ్మవారు పెద్ద దొంగ అండి. అసలు ఆయన హరుడు అంటారు కానీ ఆయన హరిని చేసిన ఆవిడ. ఆయన ప్రేమతో తన కోసం తపస్సు చేసుకుని సగం ఇచ్చాట, నువ్వు సగం ఇచ్చావు మిగిలిన సగం నేను తీసుకుంటానండి ఆవిడ. అలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా జరిగి మొత్తం తీసేసుకుంటా, లేకపోతే సగం ఎరుపు ఉండాలి సగం తెలుపు ఉండాలి, తెలుపు అయినా ఎరుపు ఇవ్వడాలి. కానీ మొత్తం అరుణం కనిపిస్తుందిట, మొత్తం అరుణం అయిపోయింది కనుక, సమస్త అరుణం అయిపోయింది కనుక నువ్వు ఆయన సగం కూడా తీసేసుకున్నావు. నేను తీసుకోలేదయ్యా, నేనే అక్కడ కూర్చున్నాను అని దబాయించకమ్మా, ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడని పోల్చాను, ఎందుకంటే ఆ త్రినేత్రాలు చంద్రలేఖ ఉన్నాయే అది ఆయనని పట్టేసింది. పోనీ ఆయనే అనుకో అంటే కుచాభ్యామానమ్రం, నీ యొక్క వక్షస్థలము నీ యొక్క స్త్రీ రూపము అమ్మ అని చెప్తుంది, కనుక మీ ఇద్దరూ కలిసి నువ్వే అన్నాడు. అది శంకరుడు దర్శించిన దర్శనం. అందుకే అమ్మ అంటే శివశక్తి చైత్య రూపిణి లలితాంబిక, ఇది శ్రీచక్రంలో శివశక్తుల ఐక్యం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది, త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అని ఒక మాట హైగ్రహిస్తాం అన్నాడు. అంటే నేను ఇందాక చతుర్భి శ్రీకంఠై శివయుతి పంచవరిపై అన్నప్పుడు నాలుగు త్రికోణాలు పైకి వెళుతున్నాయి, ఐదు త్రికోణాలు క్రిందికి వస్తున్నాయని మాట చెప్పాను. ఇంకొక అర్థం కూడా ఇక్కడ తీసుకోవచ్చు, నాలుగు బిందు చక్రాలు ఉన్నాయి ఐదు త్రికోణ చక్రాలు ఉన్నాయని వారికి అర్థం చెప్పారు. ఇక్కడ బిందు శివచక్రం, త్రికోణం శక్తి చక్రం. ఎందుకంటే శక్తి అంటేనే ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే మూడు బిందువులతో ఏర్పడుతుంది. అందుకు త్రికోణం అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన శక్తి. బిందు చక్రాలు నాలుగు ఉన్నాయటండి, ఎక్కడ చెప్పండి? మనకు కనబడుతుంది ఒక్కటే, మన నాలుగు అంటున్నారు ఏమిటి? బిందువు అంటే వృత్తమే, వృత్తము బిందువు ఒకటే అవునా కదా. బిందువు విస్తరిస్తే వృత్తం, వృత్తం తగ్గిపోతే బిందువు. నేను పెద్ద పెద్ద లెక్కల్లో వెళ్తున్నాను, నాకు అన్ని లెక్కలు రావు కనుక పెద్ద లెక్కల్లో వెళ్తున్నాను మీరు అనుకోవద్దు. మనకు అర్థమయ్యే పాటే కొద్దిగా చెప్తున్నాను. అంటే ఎప్పుడైనా శ్రీచక్రం కనిపిస్తే ఆ భావనతో భక్తితో నమస్కరించుకోవడానికి ఎంత అవసరమో అంతే నేను ఇక్కడ చెప్తున్నా. బిందువులు నాలుగు ఉన్నాయండి, మరొకటని చెప్పారు ఎందుకంటే ఇందాక చెప్పుకున్న బిందువు పెరిగితే వృత్తం, వృత్తం తగ్గితే బిందువు, అంతే కదా. కనుక బిందువు మధ్యలో ఒకటి ఉంది. తర్వాత అన్ని త్రికోణాలు వదిలిద్దాం. త్రికోణాలు ఎన్ని వచ్చే లెక్క వేయండి మీరే. బిందువు తర్వాత త్రికోణాలు ఎన్ని? ఒక త్రికోణం, ఎనిమిది త్రికోణాలు, పది త్రికోణాలు రెండు, పద్నాలుగు త్రికోణాలు ఎన్నయ్యే? ఐదు. ఈ త్రికోణాలు ఐదు అమ్మ చక్రాలు, అందుకే ఐదు శక్తి చక్రములు. శివ యువతి భి పంచభిరతి అంటే ఐదు శక్తి చక్రాలు. ఇక బిందు చక్రాలు చూద్దాం. వృత్తములన్నీ బిందు చక్రములే అని చెప్పాను నేను ఇప్పుడు మీకు. మధ్యలో ఉన్న బిందు ఒకటి, తర్వాత అష్టదళం ఒకటి, షోడశదళం ఒకటి, చతురస్రం కూడా బిందు చక్రమే. ఇది ఎలాగో అనొచ్చు మీరు. జామెట్రీ ప్రకారంగా మీరు ఏ ప్రకారంగా చూసినా వృత్తం వ్యాప్తి చెందితే చతురస్రం అవుతుంది, అంతే. వృత్తము వ్యాప్తి చెందితే చతురస్రం అవుతుంది, చతురస్రం అందువల్ల వృత్త చక్రమే అంటే బిందు చక్రమే అని ప్రస్తావించారు. కనుక ఇప్పుడు మీరు లెక్క వేస్తే బిందు చక్రాలు ఎన్ని వచ్చాయి? బిందువు, అష్టదళం, షోడశదళం, చతురస్రం, నాలుగు శివచక్రాలు, ఐదు శక్తి చక్రాలు. ఈ లెక్కలో కూడా హయగ్రీవ స్వామి చెప్పిన మాట, త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అని హయగ్రీవ స్వామి చెప్పి, శివశక్తి యొక్క ఐక్యమే శ్రీచక్రం శివయోర్వపుహు అనే మాట మనకి త్రిశతి చివరిలో చెప్తాడు మహానుభావుడు. కనుక ఈ రెండింటి ప్రకారంగా మనకి శ్రీచక్రం అంటే ఇది అర్థమైంది. మొత్తానికి శివశక్తుల వల్లనే జగత్తంతా నడుస్తున్నది. ఆ స్వామి తన యొక్క శక్తిని వ్యక్తీకరించినటువంటి పాయింట్ ఏదవుతుంది? బిందువు. దానివల్ల ఇవన్నీ నడుస్తున్నాయి. ఇదన్నిటికి అతీతంగా అమ్ముంది, ఎనిమిదిటికి నడుపుతూ అతీతంగా ఉన్నది. ఈ ఎనిమిది లోకములు, ఎనిమిది ఆవరణ లోకములు, తొమ్మిది ఆవరణ లోకాతీతం. మనం గ్రహించవలసింది ఏంటంటే లోకములన్నిటిని నడుపుతూ లోకాతీతంగా ఆ తల్లి ఉన్నది. ఒక కోణంలో చూస్తే లోకాతీతము ఆ తల్లే, లోకమంతా ఆ తల్లే. అమ్మను తెలుసుకోవడానికి మన ఈ లోకాన్నతిని పారేక్కర్లేదు, లోకమంతా అమ్మే అని తెలుసుకోవచ్చు. అది చెయ్యాలి. మనకు పది రకాల బంగారు ఆభరణాలు కనబడితే ఎన్నున్నాయిరా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు చెప్తాడు, ఇది ఉంగరం అంటాడు, ఇంకోటి నగ అంటాడు, ఇంకోటి కిరీటం అంటాడు. ఒక తెలివైన వాడు వచ్చి అంతా బంగారం అండి అంటాడు. అలాగా సృష్టిలో భిన్న భిన్నములుగా కనిపించే వాటిని భిన్న భిన్నంగా చూస్తాడు ఒకడు, అంతా పరమేశ్వరుడేనండి అని నమస్కరిస్తాడు. వాడికి ఆగభరణాలు వాటి రూపురేఖలు తెలియట్లేదు, అంతా స్వర్ణమే అని ఎరుకు పడుకుంది. అలాగే విశ్వమంతా కూడా ఒకే అమ్మ వ్యాపించి ఉంది అని ఎరుకు కలిగినప్పుడు లోకమంతా తల్లి అని తెలుసుకుంటున్నాం. ఈ దర్శనం మనకు జరగాలి. అందుకు శ్రీచక్ర ఆరాధన అందుకు మనకు పనికొస్తున్నది. నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే మన శరీరమే శ్రీచక్రము అని ప్రస్తావన చేయడం జరిగింది. చైతన్యం ఎక్కడ సంచరిస్తోందో అదే చక్రం. నీ శరీరాన్ని శ్రీచక్రంగా భావించి ఆరాధించడమే నిజమైన చక్రోపాసన. అదే అంతర్ముఖోపాసన అన్నా, అదే రహోయాగం అన్నా. బహిర్పూజలు ఎంతకాలం? అంతఃపూజకు వెళ్ళాలి, అది ముఖ్యం. అమ్మ యొక్క ఉద్దేశం కూడా అది. అందుకే భావన భావనోపనిషత్తులు ఉంటుంది మనకి, అది ఒక పెద్ద రహస్యం. అది పట్టుకుంటూ కొన్ని రోజులు పడుతుంది. దాన్ని ఆధారం చేసుకుని భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అన్నారు. భావన ద్వారా అమ్మను తెలుసుకోవాలి. భావించేవాడికే భగవంతుడు దొరుకుతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. భావనా శక్తి లేని వాడికి భగవంతుడు దొరకదు, భగవతి దొరకదు. చెప్పేదాన్ని భావించగలగాలి, ఊరికనే వినడం కాదు, భావించాలి. భావించేవాడికి భగవంతుడే. అందుకే అమ్మ భావనాగమ్య. ఇలా భావించినప్పుడు నీ శరీరాన్ని శ్రీచక్రంగా భావించు అని అద్భుతమైన మాట చెప్పారు. ఆ భావించినప్పుడు నీ ఇంద్రియములన్నీ చైతన్యాత్మకంగా కదులుతున్నాయి. అలాంటప్పుడు నీ ఇంద్రియాల్లో అనేక రకమైన పొరలున్నాయి, అవే చక్రములు. వీటన్నింటినీ నడుపుతూ తల్లి ఉంది. ఇలా మొత్తంగా మన శరీరాన్ని శ్రీచక్రంగా భావించాలంటే ఇప్పుడు చెప్పిన ఆవరణలు ఎక్కడెక్కడున్నాయో పెద్దలు చెప్పారు. ఇందులో మళ్ళీ కొన్ని కొన్ని సంప్రదాయాల్లో కొన్ని కొన్ని రకాలుగా ఉండొచ్చు, కానీ నిత్య ధ్యానయోగ్యంగా ఉండేటట్టుగా పెద్దవాళ్ళు చెప్పిన శ్లోకం ఉంది, దాన్ని ఆధారం చేసుకుని చూద్దాం. బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం లలాటే అష్టారపత్రంచ భ్రువోర్మధ్యే దశారకం అంతర్దశారం కంఠే చ మన్వస్త్రం హృది సంస్థితం నాభౌతు వసుపత్రంచ కక్ష్యాం షోడశ పత్రకం వృత్తత్రయంచ ఊరుభ్యాం పాదాభ్యాం చతురస్రకం. ఇది చెప్పారు చూడండి. మొత్తంగా మేరు మేరు మీరు చూశారు కదా, ధ్యానానికి కూర్చున్నప్పుడు మన శరీరమే మేరు చక్రం, అవునా కదా? ఆలోచించండి, మేరు ఎలాగైతే కోన్ షేపులోని కిందకి దిగుతుందో మనం కూర్చున్నప్పుడు మన శరీరం కూడా ఇక్కడి నుంచి ఇలాగా అదే వ్యాప్తి చెందింది. ఇక్కడ నుంచి పైకి వస్తూ ఉన్న కొద్దీ సూక్ష్మమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళుతున్న కొద్దీ స్థూలం అవుతుంది. కావాలంటే మీరు వెళ్ళేటప్పుడు అమ్మని దర్శనం చేసినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి మేరు ప్రస్థానం చూసుకోండి. మన శరీరమే మేరు ప్రస్థానం. ఆ భావన చేయడం మొదలు పెడితే అక్కడ ముందు సహస్రారం, అది బైందవం. బైందవం అంటే బిందువు. బైందవం బ్రహ్మరంధ్రంచ, అక్కడుంది ఆ తల్లి. ఆ సహస్రారం నుంచి ప్రసరించేటువంటి మహా చైతన్యమే మన లోపల వెన్నులో సన్నని దిశతంతు తనీయసి తామరతుడు లాంటి ధార అంట, ఆ శిశుందనాడి అందులోంచి అందరూ ఆ చైతన్య ధార నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది ప్రతివారిలోనే. అందరిలో ఇది ఉంటుంది. కొండలని తల్లి అనేది ఎవరికో కొందరిలో ఉన్నది కదా, అందరిలో ఉంది. గ్రహించిన వాడు ఉపాసకుడు, గ్రహించకుండా తిరిగేవాడు పశువు. అంతే భరించే ఉండేది. అది అందరిలో ప్రసరిస్తూ ఉంటుంది. ప్రసరించి అధోముఖంగా వెళుతూ ఉంటుంది ఆ చైతన్య ధార. ఆ వెళుతున్నది కింద మూలాధార చక్రం దగ్గర మూడు చుట్లు చుట్టుకుని ఉంటుంది. అది నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. ప్రతివాడికి మూలాధార దగ్గర ఈ చైతన్యం పనిచేస్తూనే ఉంటుందండి. ఎవరో యోగులు మాత్రమే ఆ దాన్ని ఉత్థానం చేసి క్రిందికి ప్రసరిస్తున్న దాన్ని పైకి తీసుకువెళతారట. తీసుకువెళుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఆ చైతన్య ధార ప్రసరిస్తుందో దాన్ని పట్టుకుంటారు. ఆ ధారా స్థలమే కైలాసం, అక్కడున్నది శివశక్తుల ఏకస్వరూపం. కానీ అది బిందువు, అది సహస్రారం, బిందు స్థానం, అది మూలాధార స్థానం ఇది. అలాగే అమ్మవారి చక్రాన్ని ఎలా తయారు చేశారు అన్నప్పుడు లలా మన లలితోపాఖ్యానంలో ఒక్కొక్క చక్రం నుంచి ఒక్కొక్క ఆవరణ సృష్టించేస్తారు. అలా మనకి సరిగ్గా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆరు చక్రాలు అవుతాయి. ఇది ఏడవ చక్రం. మరి తొమ్మిది ఆవరణలు ఎందుకు వచ్చాయి అంటే అక్కడ ద్వాదశాంత స్థానం అనొకటి, లంబికాగ్రమం అనొకటి, మరో రెండు చెప్పాడు అక్కడ. లంబికాగ్రమం అంటే అంగుటికి పైభాగం ఒకటి, ద్వాదశాంత స్థానం అని సహస్రారం దగ్గర ఉన్నటువంటిది. ఈ రెండు కూడా కలిపితే తొమ్మిది చక్రాలట. అమ్మవారు తన నుంచి ఇవన్నీ తీసేస్తారు. ఎందుకంటే సమస్త విశ్వకుండలిని అమ్మ, మనలో ఉన్నది వ్యష్టి కుండలిని, విశ్వమంతా వ్యాపించిన శక్తిని ఏకంగా చూస్తే సమిష్టి కుండలిని అంటారు. సమిష్టి కుండలిని స్వరూపం అమ్మ. ఈ సమిష్టి కుండలిని మూలాధారంబజారూఢ అని మనం చెప్పినట్లుగా అక్కడి నుంచి క్రమంగా సహస్రారం వరకు వ్యాపించి ఉంటుంది. అక్కడ నుంచి అమ్మ ఈ శ్రీచక్రాన్ని అంతటి తయారు చేసిందిట. కనుక విశ్వమే శ్రీచక్రం, నీ శరీరము శ్రీచక్రము. అణువులో ఏముందో బ్రహ్మాండంలో అదే ఉంది. అదే ఫిలాసఫీ గుర్తుపెట్టుకోండి. మహావిశ్వంలో ఏముందో నీలో అదే ఉంది. అందుకే నీకు నువ్వే పెద్ద బ్రహ్మాండం. ఎన్ని బ్రహ్మాండాలు కాదు, నువ్వు నువ్వే పెద్ద బ్రహ్మాండం అండి. అందుకే బ్రతికే బ్రహ్మాండం అయిపోయింది మనకి. మనకి మనమే పెద్ద బ్రహ్మాండాలు, అది తెలుసుకోవాలి. ఇదే శంకరులు చెప్పింది కూడా, అక్కడేముంది ఇక్కడ అదే ఉంది అని చెప్పాడంటే, అది మ్యాక్రో ఇది మైక్రో. అంతేగాని ఉన్నదంతా ఒకటే చైతన్యం, ఇంకేముంటుంది. ఇది గ్రహించగలిగినప్పుడు నీలో ప్రసరించే మహా చైతన్య విన్యాసాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అదే ఇక్కడ చెప్పబడుతుంది. నీలో ఉన్న సప్త ధాతువులు, ప్రాణశక్తి, ఇత్యాదులు అన్ని ఏ చైతన్యములు సంచరిస్తున్నాయి? బైందవం బ్రహ్మరంధ్రంచ, మొట్టమొదటిన్నది బిందుస్థానం బ్రహ్మరంధ్రం. దాని తర్వాత మస్తకంచ త్రికోణకం, నీ తల త్రికోణ చక్రం. లలాటే అష్టార పత్రంచ, దాని తర్వాత వచ్చే ఎనిమిది త్రికోణాల చక్రం ఏదైతే చెప్పబడుతుందో అది లలాటే, లలాటము. ధ్రువోర్మధ్యే దశారకం, కనుబొమల నడిమి ప్రాంతంలో చక్రం అది చెప్పబడుతుంది. భ్రువోర్మధ్య దశారక, దశార చక్రం. దాని తర్వాత వచ్చినటువంటిది ఇది అంతర్దశార చక్రం, ఇది బహిర్దశార చక్రం. బహిర్దశారం కంఠేతు మన్వస్త్రం హృది సంస్థితం. దశార యుగ్మం ఇక్కడికి అయిపోయింది. మన్వస్త్రం అంటే పద్నాలుగు త్రికోణాల చక్రం హృది సంస్థితం. నాభవుతు వసుపత్రంచ, వసుపత్రం అంటే అష్టదళ పద్మం నాభి దగ్గరికి వచ్చింది. కఠ్యాం షోడశ పత్రకం, పదహారు దళాల పద్మ చక్రం ఏదైతే ఉందో అది కటి దగ్గర మొదలై ఊరువుల వరకు వస్తుంది. అందుకే ఊరు వృత్తత్రయంచ ఊరుభ్యా, వృత్తములు ఊరువులు. పాదముల వరకు వచ్చేటప్పటికీ చతురస్రకం. చూసారా, శరీరం అంతా శ్రీచక్ర స్వరూపం. ఇది మనం ధ్యానంలో భావించేటప్పుడు అందులో ఏ ఏ దేవతలు చెప్పారో వాళ్ళందరూ మనలో పనిచేస్తుంటారు. ఆ దేవతలు పనిచేయడం వల్లట మన రక్తము, మాంసము, అస్థి ఇత్యాదులన్నీ ఉన్నాయి. అలాగే మన మనస్సులో రకరకాల భావాలు, ఈ భావాలన్నీ శక్తికి అవునా కదా. కోపము, ప్రేమ, భయము, లజ్జ, ఘృణ ఇత్యాదులన్నీ కలుగుతున్నాయి. వీటిలో వికారాలు ఉండొచ్చు కానీ వీటిలో చైతన్యం ఉందా లేదా? చైతన్యం ఉండడం వల్ల ఇవి కలుగుతున్నాయి కదా. ఇవన్నీ రకరకాల భావాలు. ఇందులో ప్రతిభావం ప్రపంచానికి అవసరమే. ఇవన్నీ కూడా అందులో చెప్పబడుతున్న రకరకాల దేవతలు. అలాగే మనల్ని అరిగించే అగ్నిశక్తులు, ఇవన్నీ కూడా అమ్మ యొక్క స్వరూపాలు. మనం ఇచ్చిన శరీరంతో తిరిగే వాళ్ళనే తప్ప ఈ శరీరాన్ని నిర్వహించడం కూడా మనకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. మనకి ఇవ్వబడిన శరీరంతో నిర్వాహం చేసేయడమే తప్ప ఈ శరీరంలో నిర్వాహం కూడా మనకిది కాదు. ఇప్పుడు నేను ఇవాళ ఇంత ఊపిరి తీస్తానని మనం అనుకుని కూర్చున్నామా? ఇక్కడ ఏ ఒక్కరు నేను ఊపిరి తీస్తానని అనుకుంటున్నారో చెప్పండి. మన లోపల గుండె ఎన్ని మార్లు కొట్టుకోవాలో మనం నిర్దేశించామా? మన లోపల రక్తం ఎంత పరిమాణంలో ఉంది, ఎలా ప్రసరిస్తోంది మనకు తెలుసా? ఎవరికి తెలుసు అది? జరుగుతుంది. ఈ జరుగుతుంది ఎలా ఉందో చెప్పడానికి యంత్రాలు పనికొచ్చాయి, కానీ యంత్రాలు కూడా లోపల నిర్వహించట్లేదు. నువ్వు అనుకుంటేనే నీ శరీరమే నీ చేతిలో లేదన్న విషయం నువ్వు తెలుసుకో ముందు, ఇంకా అప్పుడు నీ అహంకారం చచ్చేరుకుంటుంది. ఇంకేమిటండి అంటే నీ వనబడే ఈ శరీరం అనే ప్రపంచాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? ఆ తల్లి. ఇంత శరీరాన్ని నిన్న ఆవరణలు చెప్పిన మూడు భాగాలు చేసుకో, అదే స్థూల సూక్ష్మకారణ శరీరాలు. అదేవిధంగా నీ శరీరంలో ఈ మూలాధారం నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి వలన ఇదంతా నడుస్తున్నది. ప్రతి రెండు చక్రాలకు ముడి చెప్పున్న బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి చెప్పబడుతున్నాయి. సరిగ్గా మనకి మూలాధారం నుంచి ఈ నాభిస్థానం వరకు వచ్చేటప్పటికీ అగ్ని చక్రం, అక్కడ నుంచి ఈ విశుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికీ సూర్యచక్రం, ఆ పైన వచ్చేటప్పటికీ చంద్రచక్రం. ఈ మూడే మొత్తం. ఇదే ఆదిత్య, అగ్ని, చంద్ర అంటే ఇంకేమిటో కాదు, ఈ మూడు. ఈ మూడు నీలో ఎలా ఉన్నాయి, ప్రపంచంలో ఎలా ఉన్నాయి, నీకు అదే అవసరం, ప్రపంచానికి అదే అవసరం. అదే యథాదిత్యగతం తేజో జగత్ భాస ఏకైకం. కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ శ్లోకంలో శ్రీచక్రం ఉంది అది. దీన్నే శంకరుల వారి ఏణంక అనల భానుమండల శ్రీచక్ర మధ్యస్థితం అన్నారు. ఏణంక అనల భానుమండల, ఏణాంక అంటే చంద్రుడు, అనల అంటే అగ్ని, భానుమండల లసత్ శ్రీచక్ర మధ్యస్థిత. శ్రీచక్రంలో తొమ్మిది ఉన్నప్పటికీ మూడు ఉన్నాయట. ఈ మూడు మీరు ఎలా విభజించాలంటే త్రైలోక్య మోహన చక్రం నుంచి బిందువు వరకు మూడు భాగాలు చేసుకోండి. మూడు మూడు మూడుగా చేస్తే మొదటి మూడు అగ్నిచక్రం, తర్వాత మూడు సూర్యచక్రం, ఆ తర్వాత మూడు చంద్రచక్రం. కనుక అక్కడ ఉన్నది ఆ మూడే, ఇక్కడ ఉన్నది ఈ మూడే, విశ్వమంతా ఆ మూడే. కనుక విశ్వమంతా నడిచే మహాతేజస్సు అంతా అక్కడే కనిపిస్తున్నటువంటిది. ఇలా మనకి శ్రీచక్రానికి విశ్వచక్రానికి ఉన్న అభేదాన్ని పరిశీలించడమే అసలైనటువంటి ఉపాసన. అదే భావనాగమ్య, అదే రహోయాగ క్రమారాధ్య, రహస్యంగా చేసే ఉపాసన. చండి, అమ్మవారి పూజ రహస్యంగా చేయాలి అంటే తలుపులు మూసుకున్నాను కాదు అక్కడ అర్థం. అంతర్గతంగా ఇప్పుడు మన శరీరాన్ని ఈ విధంగా భావించి బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం లలాటే అష్టారపత్రంచ భూహోర్ మధ్యే దశారకం బహిర్దశారం కంఠేతు మన్వస్త్రం హృది సంస్థితం నాభవతు వసుపత్రంచ కట్యాం షోడశపత్రకం వృత్తత్రయం చ ఊరుభ్యాం పాదౌ చ చతురస్రకం. ఇంతే, మన శరీరం శ్రీచక్రం రెండు సమన్వయించడం జరిగింది. మొత్తానికి శ్రీచక్రంలో అమ్మ తిరుగుతోందండి. ఇది కానీ తెలుసుకుంటే ఇదంతా అమ్మ అని తెలుసుకోకుండా నేను అనే పనికి వాళ్ళకు అహంకారం ఏది ఉందో అది అవిద్య, వాడే భండాసురుడు. వాడిని ఇప్పుడు సంహరించాలి. ఇదంతా అమ్మది అని తెలుసుకోవాలి. వాడికి ఒక పెద్ద పట్టణం ఉంది, రాజధాని, శూన్యక పట్టణం. పేరు వింటేనే బలం ఉంది, ఏమీ లేదు, శూన్యం అంటది. మరి ఏమీ లేనిది, మరి పట్టణం ఉందే, ఏమీ లేనిది అంతా ఉందనుకోవడం అదే అజ్ఞానం మరొకటి కాదు. అజ్ఞానమే వాడి పట్టణం. ప్రతి వాడు చేసేది అది ఏమీ లేదు. అక్కడ మన బాధలన్నీ అంతే. తెగ బాధపడుతున్నానండి, కొంచెం వివేకం అప్లై చేస్తే అది బాధే కదా అసలు, ఏమి ఉండదు. దీనికి సంబంధించిన కథ చెప్తారు. ఒక గాడిదని ఆ రజకుడు ఆ రోజుల్లో పెంచేవారు. మొదట కడతట్ట, రెండో రోజు నుంచి కట్టట్ట, కట్టినట్టు నటిస్తాడు దానికి, అది కట్టేశాడు అనుకుంటుంది. తర్వాత విప్పినట్టు నటిస్తట్ట, విప్పేశాడు అనుకుంటుంది. కట్టలేదు విప్పలేదు, మనం అన్ని అంతే. నాది అనే బంధాలన్నీ మనకు మనం కల్పించుకున్నవే ఇది. అయితే ఇప్పుడు నేను చెప్పిన అర్థమవుతుందా? ఎందుకంటే అదే అవిద్య. భండాసురుడు అంత తేలిగ్గా తెగతాడేవాడు రాడు. అందుకు నేను అనే ఇంద్రియ అహంకారములు అమ్మకు అర్పణ చేయడమే దేవతలు అగ్నిలో పడడం. అది జరిగితే అఖండమైన చైతన్య స్వరూపిణి అయిన అమ్మ మనకు సాక్షాత్కరించి లోపలున్న అవిద్యాన్ని భండాసురుని సంహరించడానికి బయలుదేరింది. అది ఇందులో భండాసుర సంహారానికి బయలుదేరడంలో ఉన్న సంకేతం. అందుకు భండాసుర యుద్ధం ఎప్పుడో జరిగిపోయింది కాదు, కాదు, ఎవడికి వాడికి ఎప్పుడూ జరగవలసిన కథ. అనే లలితాదేవి అవసరం ఎవరికి ఉంది అంటే ఎవడికి వాడుకుంది, నాకుంది, మీకుంది, అందరికీ ఉంది. కనుక తరించాలనుకునే ప్రతివాడికి అమ్మ యొక్క అవసరం ఉంది. అందుకు అమ్మ యుద్ధం చేయాలి, రావాలి. మన వల్ల అవుతుందా? అఖండమైన ఆత్మ చైతన్య శక్తి అయిన తల్లే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి అంతా తానే అనే విషయాన్ని మనం తెలియజేస్తే సర్వం బ్రహ్మమయం జగత్ అనే స్థితి. ఎందుకు ఉపకరించేదే అమ్మ యొక్క విద్య అంతా కూడా. అటువంటి భక్తి మార్గంలో మనం అమ్మని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మీరు వినబోయే కథ అంతా కూడా ఈ కోణంతో మీరు నమస్కారం చేసి కూర్చుని వినండి చాలు. ఇక్కడ నుంచి వచ్చే మంత్రశక్తులన్నీ వాటి పని అవి చేసుకుపోతాయి. ఇప్పుడు మాత్రం మన లోపల మన పని మనం చేస్తున్నామా? వాటి పని అవే చేసుకుపోతుంది. మరి ఎవరు చేస్తున్నారు? ఊరికనే బతికి మన అహంకారం ఒక్కట, దానివల్ల వచ్చింది గింజుడంతా. తర్వాత ఆవిడ పని ఆవిడే చేసుకుంటుంది. అలా శరణాగతి చేసినట్లయితే అమ్మ చూస్తుంది మొత్తం, ఆ చేస్తున్నది అదే అని పరిపూర్ణంగా మనం తెలుసుకోగలం. అఖండమైన ఆ తల్లి యొక్క అద్భుతమైన ఈ లీలా విలాసాన్ని మనం దర్శించబోతున్నాం. మొత్తానికి అమ్మ యొక్క చక్రం సిద్ధమైపోయింది. ఆ చక్రానికి నమస్కారం. చక్ర రాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. అలా తయారైనటువంటి తల్లి మరి ఒక్కరు యుద్ధం చేయలేరు కదా, ఆవిడ నుంచి ఇంక శక్తులు రావాలి. ఎవరినో తెచ్చుకోదు అమ్మ, తన నుంచే ఇక్కడ ఒక్కొక్కరిని ఉత్పన్నం చేస్తాం. అమ్మ నుంచి ఉత్పన్నమయ్యే ఒక్కొక్క మహాశక్తిని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇవి ఎలాంటివి అంటే సూర్యుడి నుంచి 1000 కిరణాలు వస్తాయి. 1000 కిరణాలు 1000 రకాలు పనులు చేస్తాయి. చూసారా, మనకు తెలిసి కిరణాలన్నీ ఒకటే అనుకుంటాం, కానీ ఒక్కొక్క కిరణంలో ఒక్కొక్క రకమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలా 1000 కిరణాలు 1000 రకాల పనులు ఉన్నాయి. ఉండడానికి ఒక్క బింబమే. అలాగే ఒకే అమ్మ నుంచి అనేక రకాల శక్తులు వచ్చాయి. అవి ఎన్ని అంటే లెక్క కందవట. అందుకే భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. అమ్మ నుంచి ఉద్భవించిన శక్తి సేనలు, సూర్యుడి నుంచి ఉద్భవించిన కిరణాలు వంటివి, అవన్నీ కూడా భండాసురుడి వధకి ఉద్యుక్తమై ఉన్నాటి, సిద్ధం రెడీ వాడిని కొట్టడానికి. అంత ఉత్సాహంగా ఉన్నాయి శక్తి సేనలు. ఇంకా అమ్మ నుంచి వచ్చినటువంటి ఆ దేవతల్లో ప్రధానమైన వాళ్ళని ఒక్కొక్కరిని తెలుసుకుంటూ ఉన్నాం. వాళ్ళని నమస్కరించుకుందాం మనం. బుద్ధ్యహంకార జనితే ఏ ప్రోక్తే దేవతే పుర శ్యామల కోల ముక్షోద్వేతయో రాజ్యాంటు దేవత. వీళ్ళిద్దరూ చాలా ముఖ్యం. అమ్మ తర్వాత మనం నమస్కరించవలసింది. ఇంకా చెప్పాలంటే అమ్మతో పాటు కలిసి నమస్కారం చేయవలసిన దేవతలు ఇద్దరు. అమ్మ నుంచి ఉద్భవించారు వాళ్ళిద్దరు కూడా. వారు అమ్మ యొక్క బుద్ధిశక్తి, అమ్మ యొక్క అహంకార శక్తి, ఈ రెండు. మరి అమ్మ సమిష్టి చైతన్యమైనప్పుడు అమ్మకు ఒక బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. అలాగే అమ్మకు అహం. అహం అంటే మనం అనుకునే దర్పం కాదు ఇక్కడ. అహం అంటే నేను అనే భావంతో శాసించేటువంటి శక్తి. అలాంటి అహం, అలాంటి అమ్మ యొక్క బుద్ధిశక్తి నుంచి ఉద్భవించింది శ్యామల. శ్యామలాదేవి ఆవిర్భవించే అమ్మ యొక్క బుద్ధిశక్తి నుంచి. అలాగే అమ్మ యొక్క అహంకార శక్తి నుంచి ఉద్భవించినటువంటిది కోలముఖి. కోలముఖి అంటే వరాహముఖం కలిగింది. దీని వారాహి, శ్యామల వారాహి ఇద్దరు ఆవిర్భవించారు, తమ నుంచి వచ్చారు. వీళ్ళనే మనం మంత్రిని దండనాథ అంటున్నాం. మంత్రిని అంటే శ్యామల, దండనాథ అంటే వారాహి. వీళ్ళిద్దరు చాలా ప్రధాన శ్రీ విద్యోపాసనలు. వీళ్ళిద్దరు దయలేనిది మనకి అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించదు. అసలు వీళ్ళిద్దరు చాలా ముఖ్యమండి. ఇందులో బుద్ధి అహంకారం, అమ్మ యొక్క బుద్ధిశక్తి, అమ్మ యొక్క అహంకార శక్తి. దీనిని మరొకొచ్చి అర్థం చేసుకోవాలంటే అమ్మ ఇచ్ఛాశక్తిగా ఉంది అక్కడ, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. ఇప్పుడు అర్థమైంది కదా, జ్ఞానశక్తి క్రియాశక్తి. అందుకే అమ్మని ఎలా ధ్యానించాలో పెద్దలు చెప్పారు. భజే శ్రీచక్ర మధ్యస్థ దక్షిణ ఉత్తరయోస్తద శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీ లలితాంబికాం అని అంటారు ఇక్కడ. భజే శ్రీచక్ర మధ్యస్థ, అమ్మ శ్రీచక్రంలో ఉంది కదా, ఆవిడికి దక్షిణం వైపున శ్యామలాదేవి ఉంది, ఆవిడికి దక్షిణం వైపు శ్యామలాదేవి ఉంది, కుడివైపు శ్యామలాదేవి ఉంది, ఎడమవైపు వార్తాళిదేవి ఉంది. ఉత్తర భాగంలో, దక్షిణ ఉత్తర భాగాల్లో వరాహి శ్యామలాదేవి ఉండగా మధ్యలో అమ్మ ఉంది. ఇలా అమ్మని ధ్యానించాలి. ఇక్కడి వరకు నిన్న అక్కడ కూడా పెట్టారు ఒక పటాన్ని, దానిలో అటు ఇటు కనిపిస్తాయి. వీళ్ళు ముగ్గురుతో కలిసి అమ్మని ధ్యానించాలి. వీళ్ళిద్దరి ప్రభావం చాలా ఉందండి. అసలు ఈ శ్యామలాదేవి బుద్ధిశక్తికి ప్రతీక, జ్ఞానశక్తి. ఎవరైతే శ్యామలాదేవిని ఉపాసన చేస్తారో వాళ్లకు బుద్ధిశక్తి అద్భుతంగా లభిస్తుంది, జ్ఞానం అత్యద్భుతంగా ఉంటుంది. వాళ్లకు సంగీతము, సాహిత్యము, ఇతర కళలు గాని, విద్యలు గాని, చదువులు గాని, ఇవన్నీ బాగా వంట పడతాయి. తెలివితేటలకి తల్లి ఆవిడ. ఈవిడుందే శక్తి, క్రియాశక్తికి తల్లి ఈవిడ. మూడు ఉంటే ఇంకేం కావాలండి. కనుక ఇక్కడ రెండు కూడా ఉన్నాయి అక్కడ. కనుక ఆ రెండింటిని మనం ఇక్కడ గ్రహించాలి. మొత్తానికి అఖండమైన ఆత్మశక్తి లలిత, అఖండమైనటువంటి ఆ ఆత్మశక్తి యొక్క జ్ఞానస్వరూపమే శ్యామలాంబ, క్రియాస్వరూపమే వారాహి. అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని మనం అంటున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చారు. వీళ్ళిద్దరికి అమ్మవారు ఏం చేశారంటే, ముందుగా వీళ్ళ కోసమని అమ్మవారు, మరి వాడికి అక్కడ రాజు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, సేనాపతి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. మరి అమ్మకి అందరూ ఉండాలి కదండి. అక్కడ వాడికి విశుక్రుడు, విషంగుడు ఉన్నాడు, అది దుష్టశక్తి. అది ఇక్కడ శిష్టశక్తి, అద్భుతమైన దివ్య శక్తి. అక్కడ విశుక్రుడు, విషంగుడు అయితే ఇక్కడ శ్యామలా వారాహి. చూడండి, అయితే మొత్తం ఈ సేనలందరికీ ప్రధానమంత్రి ఉండాలి, శక్తి సేనలకి. అలాగే దండనాథ, దండనాథ అంటే సేనాధ్యక్షుడు, మొత్తం వ్యూహరచన అంతా చేసేది అతను. సేనాధ్యక్షుడు ఒకళ్ళని పెట్టుకోవాలి, మంత్రిగా ఒకళ్ళని పెట్టుకోవాలి. మంత్రి అంటేనే బుద్ధిశక్తి, గుర్తుపెట్టుకోండి. అందుకే మంత్రిని, మంత్రము అనగా ఆలోచన, మంత్రాంగము అన్న మాట వినుంటారు. మంత్రి అన్న మాట కూడా మనకి ఎలా వచ్చిందని, మంచి ఆలోచన చేసి నడిపేటువంటి వాడిని మంత్రి అని అంటారు. అందుకే ఇక్కడ మంత్రణము అంటే ఆలోచన శక్తి, జ్ఞానశక్తి. అందుకే మంత్రిని ఆవిడ, ఈవిడ పక్కనే ఉంది ఆవిడ. ఇది మనకి చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత తర్వాత నామం చూడండి. గేయ చక్రరథారూఢ మంత్రిని పరిజీవిత. చదువుతున్నారు కదా, గేయ చక్రరథారూఢ అంటే శ్యామలాదేవికి మరో రథం ఉంది. ఆ రథం శ్రీచక్రం లాంటి మరొక రథం, దాని పేరు గేయ చక్రము. అదొక రథం. రథం అనగానే యంత్రమే గుర్తుపెట్టుకోండి, యంత్రమే అది. అలాగే ఈవిడికో రథం ఉంది, కిరిచక్రధారూడ దండనాథ పురస్కృత కిరిచక్రము. కిరి అంటే వరాహము అని అర్థం, కిరిచక్రం అంటే వరాహ చక్రం. ఇంకా చక్రాల గురించి క్లుప్తంగా మనకి ఎంత అవసరం అంత తర్వాత చెప్పుకుంటాం. మొత్తానికి అమ్మ కిటుపక్క అటుపక్క వాళ్ళు ఉన్నారనడానికి లలితా శాస్త్రంలో అక్కడ మనం వాళ్ళిద్దరిని తలంచుకుంటున్నాం. వీళ్ళు చాలా పనులు చేయబోతున్నారు తర్వాత తర్వాత, మొత్తం వీళ్ళందరిలోనే సేనలన్నీ నడుస్తాయి. వీళ్ళిద్దరు అమ్మను కష్టపెట్టరు, వీళ్ళిద్దరు అమ్మను అలాగే కూర్చో నేను చూసుకుంటే మేము సా అని అంటారు. వీళ్ళు అఖండమైన ఆత్మశక్తి కదలదు, కదిలిస్తుంది. అందుకే ఆత్మశక్తి వల్ల చలించేటువంటి జ్ఞానశక్తి క్రియాశక్తులు ఆ ప్రక్కనే కనిపిస్తూ ఉన్నటువంటివి. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రిగా నియమిస్తోంది. ఇప్పుడు ప్రధానమంత్రి నియమించాలంటే దానికి ఒక పద్ధతి ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తోంది. ఈ దృశ్యం అద్భుతం. ప్రధానమంత్రి స్థానీయం అభిషిచ్య సుధారసై శక్తి రాజ్యస్య సర్వస్య భత్రీం సా లలిత అకరోత్. సమస్త శక్తి రాజ్యానికి ప్రధానమంత్రిగా నిన్ను నియమిస్తున్నాను అందుకే శ్యామలతో లలితాంబ అని ఒక అమృత కలశాన్ని తన చేతితో పట్టుకుని అభిషేకం చేసింది. పట్టాభిషేకం అంటారే అలా అభిషేకం చేసింది శ్యామలాదేవికి. చేసి ప్రధానత్వ ద్యోతనాయ, నువ్వు ప్రధానమంత్రివి అని అందరికీ తెలియడానికి స్వహస్తాంగులి సంస్థితం ముద్రాంగులీయకం ప్రాదాత్ సాత సత్నత్వా తదగ్రహీత్. ఏం చేసిందంటే లలితాదేవి తన చేతుల నుంచి ఒక ఉంగరం తీసింది, తీసి శ్యామలాదేవి చేయి పట్టుకుని ఉంగరం తొడిగింది. ఇదిగో నువ్వు ప్రధానమంత్రివి అని చెప్పడానికి గాను నేను ఈ రాణి లాంఛనాలతో కూడినటువంటి ఉంగరాన్ని తొడుగుతున్నాను అని తొడిగినది. అది ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకు ప్రధానత్వ ద్యోతనాయ, ఎప్పుడైతే అమ్మ ఉంగరం తొడిగిందో శ్యామలాదేవి నమస్కరించి ఆ ఉంగరాన్ని కళ్ళకు అద్దుకుందండి. ఇప్పుడు ప్రధానమంత్రిగా నియమించింది ఆ తల్లిని శ్యామలాంబని. ఇప్పుడు వారాహ్యం. అత ద్వితీయ కోలాస్య భుజార్చిన పరాక్రమ మహాపరాక్రమ స్వరూపిణైన వారాహీదేవి అక్కడ ఉన్నది. ఆ తల్లికి యాస్తితాం లలితాదేవి దండనాథామ కల్పయత్. ఆ తల్లిని దండనాథగా నియమిస్తోంది. దండనాథాభిషేకంచ ఆ తల్లికి కూడా తీర్థపయోరహై ఆ దివ్యమైన జలములతో అభిషేకం చేసింది, అమృత జలములతో వారాహీదేవికి కూడా అభిషేకం చేసి ఆమెకేమి ఇచ్చిందో చూడండి. ఇక్కడ ధ్రూయుగాన్ ముసలం శీరం ఉద్ధృత్యాస్తై దదవు తస. లలితాదేవి కనుబొమ్మల ముడిలోంచి రెండు ఆయుధాలు తీసింది చూడండి. ఇక్కడ భ్రూయుగాత్ కనుబొమ్మల ముడిలోంచి రెండు ఆయుధాలు తీసింది. అవేమిటంటే ముసలం శీరం. ముసలం అంటే రోకలి, శీరం అంటే నాగలి. రోకలి నాగలి ఈ రెండు తీసి కానుగ్గా ఇచ్చిందిట వారాహిదేవికి. ముసలం శీరం ఈ రెండు కానుగ్గా ఇచ్చింది. వారాహి చేతుల ఆ రెండు ఉంటాయి, హల ముసల. హల అంటే నాగలి, ముసలం అంటే రోకలి. ఈ రెండు కూడా వారాహీదేవికి అమ్మ కనుబొమ్మల ముడిలోంచి తీసిచ్చింది రండి లలితాదేవి. కనుబొమ్మల ముడి దేనికి సంకేతం అంటే ఆజ్ఞాశక్తికి సంకేతం. మీరు గమనించండి ఇవన్నీ కూడా సింబాలిజం, ప్రతీకవాదాలు. ఆజ్ఞాశక్తి అంటే ఇక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రం. కనుబొమ్మలు ముడి వేశారా పనులు జరిగిపోతాయి కొందరికి కనుబొమ్మలకి, అది అమ్మకే జరుగుతుంది. అందుకు కనుబొమ్మల ముడి అనగానే ఆజ్ఞాచక్ర స్థానం. ఈ తల్లికి దండనాథాకి ఆజ్ఞాచక్రేశ్వరి అని పేరుంది. ఆజ్ఞాచక్రానికి ఈశ్వరి ఆవిడ వారాహిదేవి, ఆజ్ఞాచక్రేశ్వరి అని పేరు. ఆజ్ఞా అంటే ఆర్డర్, ఆవిడ ఎలా ఆర్డర్ వేస్తే అలా నడుస్తుంది శక్తి సేన అంతా కూడా. అలాగే నీ శరీరంలో అన్ని నాడుల్లో నడిచేటువంటి శక్తి సేన అంతటి నడిపే నరాల కేంద్రాల కూడలి ఇది. ఇక్కడ అధిష్టాన దేవత వారాహిదేవి. ఇన్ని రహస్యములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇలాగ లోపల యంత్రానికి బయట యంత్రానికి అమ్మ కథకి ఎన్ని అనుబంధాలు చూసారా. మొత్తానికి అందులోంచి సృష్టించి ముసలము శీరము ఇచ్చింది ఆ తల్లి వారాహిదేవికి. ఈ రెండు ఇచ్చి నిన్ను దండనాథగా చేశాను అనగానే ఆ తల్లి కూడా వినయంగా స్వీకరించింది. మరి వాళ్ళిద్దరికీ రథాలు ఉండాలి కదా, రెండు రథాలు తన శ్రీచక్రంలోంచి తీసింది అండి. శ్రీచక్రంలోంచి తీస్తే అక్కడ ఊడిపోయా ఊడవు. ఇది ఎలాంటిదంటే దీపంలోంచి దీపం తీసినట్లు అలాగనమాట. ఇందులో మీరు ఒక రహస్యం తెలుసుకోవాలి ఏంటంటే శ్రీచక్రంలో సూక్ష్మంగా ఉన్నవి వీళ్ళ దగ్గరకు వచ్చినప్పటికీ విస్తారమైపోతాయి అంతే. ఇది తెలుసుకోవాల్సింది. ఉదాహరణకి మడత పెట్టినటువంటి చాప ఒకటి మన ఇంట్లో తీసి బయటకు ఇస్తాం, దాని పరిస్థితి పెద్దదవుతుందా లేదా? అదే విధంగా అమ్మ రెండు తీసింది. ఇంకా అర్థం చేసుకోవాలంటే ఈ శ్యామల వారాహి చక్రముల శ్రీచక్రంలోనే బిందువు తర్వాత ఉండే త్రికోణ అష్టకోణ చక్రములే ఆ వాళ్ళిద్దరివి అని మనకి కొన్ని శాస్త్ర రహస్యాలు చెప్తూ ఉన్నాయి. అవి వాళ్ళకి ఇవ్వగానే విస్తారమయ్యాయి ఇక్కడ. ఆ రహస్యములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఆ విధంగా వాళ్ళిద్దరికీ రెండు చక్రాలు ఇచ్చాయి. ఆ రెండు చక్రాల పేర్లు తలంచుకుంటే చాలు మనం ధన్యమవుతాం. ఒకటి గేయ చక్రం, దీనికే గిరిచక్రం అని కూడా పేరు. గిరిచక్రం శ్యామలది, గిరిచక్రం వారాహి. గిరి అంటే కొండ అని కాదు ఇక్కడ అర్థం, వాక్కులు అని అర్థం. గిరులు అంటే వాక్కులు. అదేవిధంగా గేయ అన్న గానం. గానం అంటే అర్థం ఏంటి? నాదం. నాదము శబ్దము. నాదానికి శబ్దానికి సంబంధించిన చక్రం శ్యామలది. అంటే అర్థం ఏమిటి? నాదము శబ్దము ఈ రెండే కదా స్వరాలు అక్షరాలు. అక్కడి నుంచే వచ్చే స్వరాలు అక్షరాలు, స్వరాలు అక్షరాలతో కూడినవి సంగీతం సాహిత్యం. కనుక సంగీతం సాహిత్యం ఇలా బుద్ధిశక్తికి సంబంధించిన ఫ్యాకల్టీస్ ఏవేవైతే ఉంటాయో, ఒక ప్రతిభ, ధారణాశక్తి, మేధాశక్తి, ప్రజ్ఞాశక్తి, యుక్తి, చమత్కారం, ఇవన్నీ బుద్ధికి సంబంధించిన శక్తులు. ఇవన్నీ శబ్దం మీద ఆధారపడి ఉంటాయి. అంతే కదండి, నాదం శబ్దం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ఆ చక్రం పేరు గేయ చక్రం. ఈ శ్యామలాదేవిని ఉపాసించే వాళ్ళందరికీ బుద్ధిశక్తి పెరుగుతుంది. ఈ శ్యామలాదేవి దయ వల్లనే మహానుభావుడు కాళిదాసు అంత గొప్ప కవి కాగలిగాడు, మిగిలిపోయాడు ప్రపంచంలో. అమ్మవారి ఉపాసకుడు ఆయన. చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగసోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత అని లలితాదేవిని కీర్తించిన మహానుభావుడు మాణిక్య వీణా ముపలాలయంతీ మదాలసాం మంజుల వద్విలాసాం మహేంద్ర నీలజ్జితి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామని శ్యామలాదేవిని నమస్కారం చేశారు ఆయన. ఈ శ్యామలాదేవి స్మరించినంత మాత్రం బుద్ధిశక్తినిస్తుంది. ఈవిడ సంగీతాది విద్యలకు అన్నిటికీ అధిదేవత. ఈ శ్యామలను అనేక రకాలుగా ఉపాసిస్తుంటారు. సుఖశ్యామల, వీణాశ్యామల, సారికాశ్యామల అని ప్రధానం. సుఖశ్యామల అంటే చిలక పట్టుకుని ఉంటుంది, తల్లి ముంజేతికి చిలక ఉంటుంది. ఒక రహస్యం ఏంటంటే కామాక్షి లలిత, మీనాక్షిదేవి శ్యామల, మధురలో ఉండే మీనాక్షిదేవి శ్యామల, అలాగే జంబుకేశ్వరం దగ్గర ఉన్న అఖిలాండేశ్వరి వారాహి శక్తి. ఇవి మన క్షేత్రం ఎందు చెప్పబడుతున్నటువంటి శక్తులవి. అందుకు ఆ మీరు గమనించినట్టయితే మధుర మీనాక్షి కూడా శ్యామల వర్ణంతోనే ఉంటుంది, ఆకుపచ్చ రంగు చిలకను పట్టుకుని ఉంటుంది. అది తత్వం, ఇది విశేషం. అందుకు ఆ తల్లి సుఖశ్యామల, వీణా ధరించి ఉంటుంది కనుక వీణాశ్యామల అని పేరు. సుఖవీణాం రసత్వాణీం శుద్ధ విద్యాం వశంకరీం శ్యామాం నీపవనాంతస్థాం వందే సంగీత యోగిని అని అమ్మవారికి ఉన్నది. అలాంటి సంగీత యోగిని గారిని నమస్కారం చేస్తే సంగీత విద్య ఇస్తుంది తల్లి, సంగీత మర్మములు తెలుస్తాయట. సంగీతం విద్య నేర్చుకుని తొడలు కొట్టుకున్న పాడి కచేరీలు చేసి బిరుదులు తెచ్చుకుని ఊరంతా ప్రపంచమంతా కీర్తి తెచ్చుకునడానికి సంగీతం వినియోగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ సంగీతం అమ్మ స్వరూపం అని తెలుసుకుని అది నాదస్వరూపం అని ఉపాసన చేస్తే మోక్షమిస్తుంది. కనుక త్యాగరాజు కీర్తనలు పాడిన వాళ్ళందరూ ఎందుకు త్యాగరాజు కాలేకపోయారు అంటే, త్యాగరాజు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనస అన్నాడు, నాదోపాసన అన్నారు. స్వరాలు దేవతలు ఆయనకి. మనకి స్వరాలు ప్రతిభ ప్రదర్శించుకోవడానికి పేరు పరుషులకు పనికొచ్చాయి. తప్పని నేను అన్ను గాని పరమార్థం కాదు, ఇది పరమార్థం అని. అందుకే ఆయన ఏమన్నాడు, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస నాభి హృత్కంఠరసల నాసాదుల ఎందు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస అన్నాడు. అక్కడ కూడా చక్ర రహస్యాలు చెప్పాడు. సప్తస్వర విద్య అంతా కూడా అమ్మ స్వరూపం. కనుక సంగీత యోగిని అనేటువంటి, సంగీత యోగిని అంటే శ్యామలాదేవి, ఆవిడ అనుగ్రహం వల్ల సంగీతం వస్తుందట, సాహిత్యం వస్తుంది. నిదర్శనం మహానుభావుడు కాళిదాసు ఒకడు కనిపిస్తూనే ఉన్నాడు మనకి. మొత్తానికి ఆ తల్లి సుఖశ్యామల, వీణాశ్యామల. సుఖం అంటేనే పలుకులు, పలుకులకి సంకేతంగా చిలక, స్వరాలకి నాదాలకి సంకేతంగా వీణ, రెండూ పట్టుకుని ఉంది ఆ తల్లి. ఇలా వీణ సుఖ ఈ రెండు ప్రధానం. ఇవి కాక మరికొన్ని ఆయుధాలు కూడా తల్లి ధరించి ఉంటుంది. రంగు తల్లిది ఇంద్రనీల సమర్జ్యుతి. ఇంద్రనీలం అంటే ఇంద్రనీలమణి, ఆ నీలమణి కాంతుల వలె భాషించుతూ ఉంటుంది ఈ తల్లి. ఈవిడికి ఇచ్చిన రథం పేరు గిరిచక్రము గేయ చక్రము. ప్రొక్తో మంత్రిణ్యాస్తు మహారథ కిరిచక్రం దండనాథ నివాస రథ ఉచ్యతే. కిరిచక్రం దండనాథాదేవికి ఈ విధంగా తయారు చేసి అమ్మ తన నుంచి వచ్చిన చతుష్షష్టి కోటి యోగిని గణాలు నిన్ననే మనం అవివరం చెప్పుకున్నాం, వీళ్ళను కూడా యుద్ధానికి సిద్ధం చేస్తున్నది. ఇంకా యుద్ధానికి రథాలు బయలుదేరుతున్నాయండి. అప్పుడు అమ్మవారి యొక్క అంకుశం నుంచి ఒక ఆవిడ ఉద్భవించింది. అంటే అంకుశాలు కూడా జడాయుధాలు కావు, దేవతలని ముందే మనం చెప్పుకున్నాం. అలాగే లలిత పరమేశాన్య అంకుశాస్త్ర సముద్గత. అంకుశాస్త్రం నుంచి ఒక ఆవిడ పుట్టింది. ఆవిడ పేరు సంపత్కరీనామ సాదేవి. చచాల సహశక్తి బిహి. అక్కడి నుంచి అమ్మవారి అంకుశం నుంచి పుట్టిన ఆవిడెవరు? సంపత్కరి. ఆ పేరే చెప్తోంది, ఏమిస్తుందా సంపదలనిచ్చే తల్లి. ఈవిడ అమ్మవారి సేనల్లో గజబలానికి నాయకురాలు. ఈవిడ అమ్మవారి సేనల్లో గజబలం, రథబలం, తురంగాలు, పదాతి బలం అన్ని ఉన్నాయి, చతురంగ బలాలు ఉన్నాయి. ఆ చతురంగ బలాలలో గజబలానికి ఈవిడ అధిష్టాన దేవత. సంపత్కరి, ఇదే మనకి సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవిత. సింధురము అంటే ఏనుగులు. సింధుర ప్రజ సేవిత అంటే ఏనుగులు గుంపులతో కూడిన సంపత్కరి లలితాదేవిని సేవిస్తోంది అని ఆ నామానికి అర్థం. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందంటే లలితాదేవి అంకుశం నుంచి వచ్చిందిట. అంకుశం సాధారణంగా ఏనుగులు పొడుస్తారు, గుర్తుంది కదా, కానీ ఏనుగులు నియంత్రించే ఆయుధం అది సంపత్కరీ దేవి. అందుకు సంపత్కరీ నామతా దేవి చటాల సహశక్తి విహి సేవిత తరుణాదిత్య పాటలా సంపదీశ్వరి. ఈవిడ కూడా అమ్మవారిలాగే పాశాంకుశములు పట్టుకుంటుంది. ఈవిడ సంపదీశ్వరి అని కూడా ఈవిడ అంటారు. ఈవిడికి ఒక ప్రత్యేకమైన ఏనుగుందిట. ఏనుగుల గుంపుకంతరు ఈవిడ నియామకురాలైనా ఈవిడెక్కిన ఏనుగు ఒకటి ఉంది. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి, చివరికి ఐక్యుజ్యని నేను పెట్టచ్చు. ఎందుకంటే ఈ పేర్లన్నీ మంత్రశక్తులే నేను చెప్తున్నాను, విన్నంత మాత్రమే వీటి ఫలితాలు చాలా ఉంటాయి. ఈ సంపత్కరి యొక్క వాహనం పేరు రణకోలాహలం. రణకోలాహలం నామ సారు రోహ మతంగజం. రణకోలాహలం అనబడేటువంటి ఏనుగు ఎక్కువ ఉన్నది. ఇంకా ఆవిడ చుట్టూ రకరకాల ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు రకరకాల జాతులు ఉంటాయి. ఏనుగుల్లో కూడా మంచి జాతి ఏనుగులు ఉంటాయి. అలాంటివి కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఇక ఆ తర్వాత అమ్మవారి పాశాయుధం నుంచి ఒక ఆవిడ ఉద్భవించింది. అథ శ్రీ లలితాదేవ్యాహ శ్రీ పాశాయుధ సంభవ. అమ్మవారి పాశం నుంచి ఉద్భవించిన ఒక ఆవిడ. ఆవిడ అతిత్వరిత విక్రాంతి అంటే మహావేగంగా ఎక్కడికైనా వెళ్ళగలదుట. ఈవిడ అశ్వారూఢ అచలపుర. అశ్వారూఢ ఆవిడ పేరు. ఇది మనకి లలితా శాస్త్రంలో అశ్వారూఢ అధిష్ఠిత అశ్వ కోటి కోటి విరామృత. అశ్వారూఢ అధిష్ఠిత అశ్వ కోటి కోటి విరామృత అంటే ఈవిడ అమ్మవారి యొక్క అశ్వబలానికి అధిదేవత. గజబలానికి సంపత్కరి, అశ్వబలానికి అశ్వారూఢ. అశ్వబలాలన్నింటినీ ఈవిడ నడుపుతుంది. అండి ఇక్కడ కంట్రోల్ చేసి నడుపుతున్నది. అందుకు అశ్వారూఢ అశ్వబలాన్ని కంట్రోల్ చేస్తూ ఉండగా అశ్వముని చేత అశ్వారూఢ చేత సేవింపబడే లలితాంబ అని ఆ నామానికి అర్థం. అశ్వారూఢ ఉద్భవించింది. ఆవిడ ఎలా ఆవిడ దగ్గర అనేక గుర్రాలు ఉన్నాయట. ఈ గుర్రాలు జాతులు చెప్తున్నాడు, రకరకాల జాతి గుర్రాలు అవన్నీ కూడా. వనాయి దాస్య కాంభోజ అరట్ట సింధు దేశ జాహ ఇలా రకరకాల గుర్రాలు, గుర్రాల లక్షణాలు చెప్పాడు. రేసుకి వెళ్ళే వారికి మనకు వస్తాయేమో. అక్కడ మొత్తానికి గుర్రాల గురించి ఇది ఎందుకు చెప్పామంటే అశ్వశాస్త్రం గజశాస్త్రం భారతీయ ప్రాచీన శాస్త్రాలు చాలా గొప్ప. వాటి లక్షణాలు చెప్తున్నాడు. ముఖ్యంగా గుర్రాలకు కొన్ని మంచి లక్షణాలు ఉండాలట. అలాంటి లక్షణాలు ఉన్న గుర్రాలు ఉన్నాయన్నాడు. వాటి మీద కొన్ని చిహ్నాలు ఉంటాయి. ఆ చిహ్నాలు ఏమిటి అంటే దేవ పద్మం, దేవమణి, దేవస్వస్తికం, అర్ధస్వస్తికం, శుక్తించ పుంస్వరం పుష్పగంధకం. శుక్తించ దేవపద్మ, దేవమణి, దేవస్వస్తి, అర్ధస్వస్తి, శుక్తి. శుక్తి అంటే ముచ్చుపు చెప్పారు. ఇలాంటి కొన్ని చిహ్నాలు ఉంటాయట. వీటిని కళ్యాణ చిహ్నములు ఉంటారు. ఈ ఐదు కళ్యాణ చిహ్నాలున్న గుర్రాలనే పంచ కళ్యాణి అని అంటారు. పంచ కళ్యాణి అంటే అది పంచ కళ్యాణ చిహ్నములు కలిగిన పంచ కళ్యాణిలు అన్నమాట. ఇవన్నీ కూడా రకరకాల అశ్వములు ఉన్నాయి. ఇవి శుభలక్ష్మాని. ఇలాంటి గుర్రాలు కానీ ఉంటే అవి ఎవరుకున్నాయో వాళ్ళకి జయ రాజ్య ప్రధాని, వాళ్ళకి జయము రాజ్యములు కూడా లభిస్తాయి. ఈ గుర్రాలన్నీ నడిపే తల్లికి ఆవిడకో గుర్రం ఉంది. ఆ గుర్రం పేరు అపరాజిత నామానం. అపరాజితం, అపరాజితం అంటేనే ఓటమి నెరుగునది అని అర్థం. అపరాజిత నామానం అతి తేజస్వినం. ఇక ఈ తల్లి ధరించినటువంటి ఆయుధాలు పాశము అంకుశము. మిగిలిన రెండు చేతుల్లో బెత్తము హయవల్గము. బెత్తం అంటే చిన్న కర్ర, హయవల్గం అంటే కొరడ, గుర్రాల్ని అదిరించేటువంటి కొరడ. ఇవి పట్టుకుని చతుర్భిర్బాహు బిప్పాసమంకుశం వెత్రమేవ హయవల్గం చదరతి బహువిక్రమశాలిని తరుణాదిత్య సంకాస జ్వలకాంతి తరంగని. ఈ ఇద్దరు తల్లుల శరీరం నుంచి ఎర్రని కాంతులు వస్తున్నాయట. అమ్మను అమ్మ పోలికలు ఆ ఎరుపు కాంతులు. అవి గర్జల్లతూ సంచాల హయారుడ నర్తయం తీవమా జినం. ఆవిడ గుర్రాన్ని ఎలా నడుపుతుందంటే గుర్రం చేత నృత్యం చేస్తుందా అన్నట్టు నడిపిస్తుంది రండి. ఇక్కడ ఈ రెండింటినీ మనం తలంచుకోవాలి. ఈ రెండు మనం అనుగ్రహించాలి. సంపత్కరి, సంపత్కరి అని పేరు ఎందుకు పెట్టారు? సాధారణంగా గుర్రములు ఐశ్వర్య చిహ్నములు, అదేవిధంగా ఏనుగులు ఐశ్వర్య చిహ్నములు. ఏనుగులు, గుర్రములు, గోవులు ఇవన్నీ కూడా పుణ్య జంతువులు అంటారు. అందులో మళ్ళీ ఏనుగులు ఐశ్వర్య చిహ్నములు. అందుకే సంపత్కరి అనే మాట ఏనుగులకు అధిదేవత అయిన తల్లికి పెట్టడంలో కారణం ఏంటంటే మీరు గజలక్ష్మి అలంచుకొని సార్, ఇటు అటు ఏనుగులు మధ్యలో లక్ష్మీదేవి ఉండడం. ఏనుగులకి ఐశ్వర్యానికి సంబంధం ఉంది అని కేరళ రాష్ట్రంలో ఏనుగుల్ని ఆరాధించడం చాలా మనకు కనిపిస్తుంది. అందుకు సంపత్కరి. ఇంకొక విశేషం ఇందులో ఉంది, ఇదంతా ఆధ్యాత్మిక సాధన అని చెప్తుంది. ఆ పరమాత్మ ఇచ్చిన శక్తితో మనం సాధన చేయడమే పెద్ద బండాగర యుద్ధం అండి. రోజు ఎంత యుద్ధం చేస్తున్నాం, లేకపోతే ఎన్నో చేద్దాం అనుకుంటాం, సాధన చేద్దాం అనుకుంటాం, మన వల్ల కావడం లేదే. కూర్చున్నామంటే ఒక భండాసురుడు తమ్ముడు వస్తాడు నిద్ర రూపంలో, మరో తమ్ముడు వస్తాడు అజ్ఞాన రూపంలో, అసలు దేవుడు ఉన్నాడా లేదో డౌట్, వాడుకు రాక్షసుడు. ఇలా రకరకాల భండాసురుడు తమ్ముళ్ళు వచ్చేస్తూ ఉంటే మన సాధన ఎప్పటి గడుతుందండి? అందుకు అమ్మా నా వల్ల కాదు అని అహంకారాలు అమ్మకి అప్పచెప్పేసి దండం పెట్టి కూర్చుంటే ఆవిడ పంపిస్తుంది ఒక్కొక్కరిని. అందులో రావాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరూ రావాలి, ఒకరు సంపత్కరి రావాలి, ఇంకొకరు అశ్వారుడే రావాలి. వీళ్ళిద్దరు చూడండి, ఏనుగును కంట్రోల్ చేసేవాళ్ళు ఒకరు, గుర్రాలను కంట్రోల్ చేసేవాళ్ళు. కంట్రోల్ చేస్తున్నారు, రిమూవ్ చేయట్లేదు. రెండింటికి చాలా చూడాలి, కంట్రోల్ అదే ముఖ్యం. నిర్మూలన కాదు, నియంత్రణ, నియంత్రణ, నియంత్రణ. మన ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి, ప్రతి వాడు ఏమింది దేహం, ఏముంది శరీరం అని చాలా అసహ్యంగా మాట్లాడే వేదాంతులు కనిపిస్తూ ఉంటారు మనకి. దేహం నింద చేయకూడదు, దేహంలో ప్రసరిస్తున్నదంతా ఈశ్వర చైతన్యమే, ఇది దానికి చోటి. అందుకే ఇదే దేవాలయం, ఎందుకంటే దేవుడి చైతన్యం ప్రసరించే చోటి. మరి ఈ దేహంలో ఇంద్రియాలు ఉండాలి, అయితే నిగ్రహంగా ఉండాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే గజము అనగానే మదం, మదగజం అంటాం. మదం, మదం అంటే ఏమిటి? మదం అంటే ఒకప్పుడు లేనిది వస్తుంది, వచ్చిన తర్వాత నాకు వచ్చింది అనే భావం కొంచెం ఏర్పడుతుంది. అది ముందు ఆనందంగా ఉంటుంది, ఆనందం క్రమంగా మదము వస్తుంది, అది నాకుంది అనే మదం వస్తుంది. ఈ మదాలు రకరకాలు, అన్ని రకాల మదాలు, మదాలు ఎన్నో రకాలు. ధనం ఒక మదం, మనకంటే ధనమదం ఉన్నవాడు పెద్దవాడు కనిపించచ్చు, మనకంటే చిన్నవాడి దగ్గర మన ధనమదం బయటపడుతుంటుంది. ప్రతివాడికి మదం ఉంటుంది. నీకు ఈశ్వరానుగ్రహం వల్ల లభించిన దానిని ప్రసాదంగా కాకుండా అది నీ సొంతం అనుకోవడం వల్ల మదం ఏర్పడుతుంది, అవునా లేదా? ధనమదం, పదవీ మదం, పాండిత్య మదం, ఒకటేమిటండి సౌందర్య మదం, యవ్వన మదం, ఒకటేమిటి. ఉన్నప్పుడు ఏర్పడేది మదం, ఏదైనా ఉంటే ఉంది అనే భావం మంచిదే, అది తృప్తి కాస్త మదంగా మారిపోతుంది. ఈ మదాన్ని నిగ్రహించకపోతే సాధన జరగదు. కనుక మదాన్ని కంట్రోల్ చేయడానికి అంకుశమే సంపత్కరి. కనుక ఆధ్యాత్మిక సాధనలో నాది అనే మమత్వం వల్ల ఏర్పడే మదాన్ని నిగ్రహించే దేవత సంపత్కరి. అందుకు ప్రార్థించాలి తల్లిని, అర్థమైంది కదా? రెండవది, మనం ఎంత విడిచిపెట్టినా ఎంత నిగ్రహించినా వినకుండా పరిగెత్తేవి గుర్రాలు, అంతే కదా? గుర్రం అటు ఇటు పరిగెడుతుంది, దాని కళ్యాణం వేసేవాడు గుర్రాలు అనగానే ఉపనిషత్ పరిభాష తెలిసిన ప్రతి వాళ్ళకి తెలుసు, ఇంద్రియాన్ని హయాణ్యాహు, శరీరాన్ని రథంతోని, ఇంద్రియాన్ని గుర్రాలతోని మన పురాణాలు కొల్చే. అలాగే శరీర రథాన్ని విడిపడితే అటు పట్టుకుపోయేవి ఇంద్రియాలు. గుర్రాలు చెప్పినట్టు రథం నడవాలా? అంత ఇదండి. కానీ అలా నడుస్తున్నాం మనం. ఇంద్రియాలు దేన్ని పట్టుకుని ఫిక్స్ చేస్తాయో మనసు దాని చుట్టే తిరుగుతుంది. ఒక వస్తువుని ఇంద్రియం చూస్తుంది, ఇది బాగుంది అని మనసు కనిపిస్తుంది, ఇది దాని గురించే చింతన. అలా ఇంద్రియాలకు అటాచ్ అయిన వాటితో మనసు గడు పట్టుకుంటున్నాడు. మరి వీడిని నిగ్రహించాలంటే ఇంద్రియ చాపల్యం తగ్గించాలి. ఇంద్రియ చాపల్యాన్ని నిగ్రహించడమే, ఇంద్రియ నిగ్రహమే గుర్రాన్ని కంట్రోల్ చేసే అశ్వారూఢ. ఇవి మొట్టమొదటి ఈ రెండు ఉంటాయట. ఈ రెండు లేనిది ఆధ్యాత్మిక సాధనలో ఒక్క మెట్టు కూడా పైకి వెళ్ళలేము. మదాన్ని నిగ్రహించేది, ఇంద్రియ శక్తిని నిగ్రహించడం, ఈ రెండు నియంత్రణ వల్లే యోగం అనేది మనకు సాధ్యమవుతుంది. కనుక యోగంలో ఈ రెండు ప్రధానం కనుకనే అశ్వారూఢ సంపత్కరి. ఇవి అంతరార్థాలు తెలుసుకోవడం. కథకేముంది? కథ ద్వారా సూచనలు మనకి ఇవన్నీ కూడా. ఈ విధంగా వాళ్ళిద్దరూ తయారయ్యారు. ఆ తల్లులిద్దరూ తమ యొక్క శక్తులతో ఉంటూ ఉండగా ఇంకా వేల రథాలు ఒక్కొక్కటి బయలుదేరుతున్నాయి. వారాహి, శ్యామల, లలితాంబ. సహస్ర మహిషారూఢాస్తా దివ్య శోకరాధనా అత శ్రీ దండనాథాది కిరిచక్రధోత్తమాత్. అమ్మ కిరిచక్రధం నిండా అనేక మంది దేవతలు ఉన్నారు. ఇక్కడ నవావరణంలో ఎంతమంది దేవతలు ఉన్నారో వారాహీదేవి చక్రంలో అంతమంది మళ్ళీ దేవతలు ఉన్నారు. అంతమంది ఏమిటి? అక్కడ కొన్ని సంఖ్యలు ఉన్నారు. వాళ్ళందరికీ కోలముఖాలే. కోలముఖాలు అంటే వరాహముఖాలు. అందరివి వరాహముఖాలతో ఉన్నటువంటి అది కిరిచక్రం, మొత్తం వరాహముఖాలు. అలాగే శ్యామలాదేవి రథంలో అనేక మంది ఆ శ్యామలాదేవి వల్ల రకరకాల రంగులు కాంతలతో ఉన్నట్ట. ఒక్కొక్కరు కూడా శబ్దశక్తులు, రకరకాల శబ్దశక్తులు. ఎందుకంటే వాక్శక్తి అని ఒకటి అంటున్నాం, కానీ వాక్శక్తులు ఎన్ని రకాలు ఉన్నాయండి? కొందరు గంభీరంగా చెప్తారు, కొందరు మధురంగా చెప్తారు, కొందరు హాస్యంగా చెప్తారు, కొందరు తేలిగ్గా చెప్తారు. ఇలా మాటల్లో ఇవన్నీ అందాలి. ఇందులో ఏది అందం కాదంట, ఇవన్నీ అందాలి. కానీ వాక్కుల్లో ఎన్ని రకాల అందాలు ఉన్నాయో అవన్నీ అక్కడ దేవతలు. అలాగే సంగీతంలో ఎన్ని రకాల సౌందర్యాలు ఉన్నాయని ఇక్కడ దేవతలు. స్వరదేవతలు, రాగదేవతలు, ఒక్కటేమిటి, అవే అక్కడ దేవతలు. చూడ్డానికి ఒక్క శబ్దమైనా అవి ఎన్నో రకాలుగా ఉంది కనుక అవే దేవతలు అక్కడ. అలాగే చూడ్డానికి ఒక్క క్రియలా కనిపించిన క్రియలు ఎన్నో రకాలుగా ఉంటాయి కనుక అవి దేవతలు. ఇది అర్థం చేసుకోవాలి. వాటిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళ లోపల ఉన్నటువంటి శబ్దశక్తులు, క్రియాశక్తులు అంత దివ్యంగా అమ్మని సేవించుకుంటూ ఉంటాయంటే ఆత్మాభిముఖం అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మాభిముఖం అవుతాయి వాళ్ళ శక్తులన్నీ, అమ్మని సేవించితే వాడికి ఉంటాయి. కానీ వాడి ఇంద్రియ శక్తులు ఆత్మాభిముఖం అవుతాయి, అమ్మని సేవించని వాడి ఇంద్రియ శక్తులు ప్రపంచాభిముఖం అవుతాయి. అంతే తేడా. కనుక వీళ్ళని ఉపాసన చేస్తే మన యొక్క ఇంద్రియ ప్రవృత్తులు, మన ప్రవృత్తులు అమ్మ వైపు తిరుగుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ అమ్మని సేవించుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అమ్మ వల్ల వచ్చినవి అమ్మనే సేవించుకుంటే శక్తి సేన. అమ్మ వల్ల బ్రతుకుతూ అమ్మని మర్చిపోతే భండాసురుడి సేన, అంతే సింపుల్. కనుక అమ్మని మర్చిపోయిన మా అజ్ఞాన రూప భండాసురుణ్ణి అమ్మని సేవించుకునే శక్తులే అనుగ్రహించి మనల్ని తరింపజేయాలి. ఈ విధంగా ఇక్కడ కిరిచక్ర రథం సిద్ధమైనది. అందులో ఈవిడికి ఒక ప్రత్యేకమైనటువంటి వాహనం ఉంది. ఎవరికి? అమ్మ వారాహిదేవికి. అది వజ్రఘోషమితి ఖ్యాతం. వజ్రఘోషం, ఇది సింహం. ఇది ఈ సింహం మీద కూర్చుంది వారాహిదేవి. వజ్రఘోషమితి ఖ్యాతం ధూతకేసర మండలం. ఒక అగ్నిజ్వాల ఎలాగైతే వస్తూ ఉన్నాయో అలా ఒక పెద్ద జూలు ఉంది ఆ సింహానికి. వ్యాప్తాస్యం వికటాకారం, సింహం యొక్క సొగసలు అందిస్తున్నారు ఇక్కడ. వ్యాప్తాస్యం, నోరు తెరుచుకునుంది, చూపులు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. దంష్టా కటకటాత్కార వధనీకృత దిమ్ముఖం. ఆ సింహం పళ్ళు కొరికిందిట, ఆ పళ్ళు కొరికిన చప్పుడికి దిక్కులు ప్రతిధ్వనించేటండి, అలా చేసింది. ఆది కుర్మ కఠోరాస్తి కర్పర ప్రతిభైర్ నఖై, దాని గోళ్లు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు ఇక్కడ. సింహం యొక్క పంజా యొక్క గోళ్లు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క గోరు ఆది కూర్మం యొక్క దీపు దిప్పలాగా ఉన్నాయండి, అంత ఉన్నాయట. అలాంటి సింహం అది. అది ఆ పాదం వేస్తూ వస్తూ ఉంటే విక్షిప్తమివ భూచక్రం ఆపాతాళని మధ్యమిహి, ఆ కొడుతున్న దెబ్బకి భూమి పాతాళంలోకి కృంగిపోతుందా అన్నట్టుందట. దాని శరీరం ఎలా ఉందంటే యోజనత్రయముత్తుంగం, మూడు యోజనాల పొడవు. యోజనాలు అంటే సుమారు 8 మైళ్ళు, 3 యోజనాలు లెక్కేసుకోండి. అంత ఉన్నటువంటి శరీరం ఆ సింహవాహనమాహురీహ. అలాంటి సింహంపై కూర్చునుంది తల్లి వ్యచల దండనాయిక. కశ్యామసుర సంహార ప్రవృత్తాయా జ్వలత్కృతి. ఆవిడ మహాకోపంగా ఉంది. ఎవరి మీద కోపం? భండాసురుడి మీద, అసురు సేనల మీద కోపంగా ఉంది. ఆవిడ కోపం ఎలా ఉన్నదంటే కిమ్మసౌ భక్ష్యతరుష విశ్వమధ్యేయు పుత్రిని. ఈవిడికే పుత్రిని అని మరొక పేరు. ఈవిడ ఈ క్షణమే ప్రపంచాన్ని మింగేస్తుందా అన్నంతగా ఉంది ఆవిడ కోపం. అలా ఉంటూ లేదా కింబా ముసలఘాతేన భూమిని ద్వేధాకరిష్యతి, లేదా రోకలితో ఒక్కడ పొడిచి భూమిని ముక్కలు చేస్తుందా అన్నట్లుంది ఆ తల్లి. అథవా అలనిర్ఘాతే క్షోభయిష్యతి వారధి, లేదా ఆ నాగలతో సముద్రాన్ని గాని కలవరు పెడుతుందా అన్నట్టుగా ఉన్నది. ఈ విధంగా ఆ తల్లి కదులుతోందండి. ఇప్పుడు ఆ తల్లి కదులుతూ ఉంటే దేవతలందరూ నింగిలోంచి వారాహిదేవి నమస్కారం చేస్తున్నారు. పూల వృష్టి వారాహిదేవి మీద కురుస్తోంది. మన భావనలతో అమ్మని నమస్కారం చేసుకుందాం. దేవతలందరూ జయజయధ్వానాలు పలుకుతూ అమ్మవారిని 12 నామాలతో కీర్తించారు అన్నాడు హయగ్రీవస. ఆపేశాడు అక్కడికి. అంటే అడుగుతాడా లేదో చూద్దాం అగస్త్యుడిని, అంతేగాని చెప్తున్నారు ఆ తర్వాత విషయం ఏంటండి అనే వాళ్ళు ఉంటారు. అలా కాదు, అగస్త్యం అంటే అడుగుతున్నది శ్రద్ధ నిరహంకారం, ఈ రెండు ఉన్నవాడికి విద్య వస్తుంది. మరి వెంటనే ఆ తాని ద్వాదశి నామాని దశ్యాదేవ్యా వద ప్రభో అన్నట్టండి అగస్త్య మహర్షి. ఎంత వినయంగా అడుగుతున్నాడో చూడండి. అందుకే మహర్షి అయ్యాడు మహానుభావ. అశ్వానన మహాప్రజ్ఞ యేషుమే కౌతుకం మహత్. అవి వినాలని చాలా కుతూహలంగా ఉంది. ఆ పేర్లు ఏమిటో చెప్తావా అంటే చెప్తున్నాను విను అని. ఈ పేర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా స్మరించవచ్చు. వీటిని స్మరించినంత మాత్రమున వాడి కదా వజ్రపంజరంలా రక్షాకవచంలా ఏర్పడతాయి. వాడు ఏ కార్యానికి వెళ్ళినా సిద్ధి లభిస్తుంది. ఇక్కడ క్రియాశక్తి అయిన వారాహిదేవి యొక్క నామములు మొత్తం 12 నామాలు. శృణు ద్వాదశి నామాని దశ్యాదేవ్యా ఘటోద్భవ ఏషమాకర్ణనా మాత్రాత్. ఈ పేర్లు అంటేట వారాహిదేవి ప్రసన్నరాలు అవుతుంటుంది. వింటే చాలు, అంటే మన అంటే ఆవిడ వింటుంది. వినడానికి ఎక్కడో రాక్కర్లేదు, ఆవిడ ఇక్కడ ఉంది. కనుక ఇప్పుడు మనం అంటున్నవన్నీ వారాహి వింటున్నది, మనల్ని అనుగ్రహిస్తుంది, స్పృహతో వినండి. ఏషమాకర్ణనా మాత్రాత్ ప్రసన్నాత భవిష్యతి. ఈ పేర్లు వింటే చాలు, ఆ తల్లి సంతోషిస్తుంది. ఆ పేర్లు చెప్తున్నాడు మొత్తం 12. పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరి. శ్రద్ధగా వినండి, రాసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే యజ్ఞప్రసాదంగా వీటిని సంస్థ వారు మీకు చివరి రోజున ఈ నామాలన్నీ నేను చెప్పబోయే వాటిలో ఇంకా ఇంకా నిత్యం పారాయణం చేసుకోవాల్సింది. ప్రవచనం పూర్తయ్యే లోపల చాలా వస్తాయి, అవన్నీ మీకు చివరికి చేతికి అందిపోబడతాయి. అందుకే శ్రద్ధగా వినండి చాలు ఇక్కడ. ఇప్పుడు ఆ పేర్లన్నీ వింటూ ఉండండి. ఎందుకంటే దేవతలు జయదేవ ఘోషలు చేస్తూ వారాహిదేవికి చెప్తున్నారు. పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పుత్రిణి శివ వార్తాళి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి తథా అరిఘ్ని. ఇవి మొత్తం 12 నామాలు. పంచమీ దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పుత్రిణి శివ వార్తాళి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి తథా అరిఘ్ని. ఇది సంప్రోక్తం నామం ద్వాదశకం ద్వాదశకం ముని పగస్య మహానుభావ. ఈ 12 నామాలు, ఈ నామద్వాదశకాభిక్య వజ్రపంజర మధ్యగ, ఈ 12 నామాలు అంటే ఒక వజ్రపంజరంలో ఉన్నట్టేట, వాడి వైపు ఏ దుష్టశక్తి ప్రవేశించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. వారాహి స్మరణ చేస్తే ఏ దుష్టశక్తి ఏమి చేయలేదు. అది సూక్ష్మశక్తులు కావచ్చు, స్థూల శక్తులు కావచ్చు, వారాహి జపం చేసేవాడిని ఎవడు ఏమి చేయలేడు. రక్షా కవచంలా కాపాడుతుంది అది ఇక్కడ చెప్తున్నారు. ఇది సంకటే దుఃఖమాప్నోది నకదాచన మానవ. ఎప్పుడైనా ఏదైనా కష్టం కలిగినప్పుడు ఈ వారాహి నామాలు చదువుకుంటే ఆ కష్టం నుంచి బయటపడతారు. అయితే నామ విరభ్రస్త సంకేతాం బహుదుష్టువు, ఈ నామాలతో జాలువారుతున్న కన్నీళ్లతో భక్తిగా దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేసేట. ఇక్కడ మనం వారాహిదేవిని కొంత ధ్యానం చేసుకుందాం. ఈ వారాహిదేవి ధ్యానం చాలా విశేషం. ముఖ్యంగా దూర్వాస మహాముని గురించి మనం ఒక ప్రస్తావన తెచ్చాం. ఆ మహానుభావుడు సిద్ధపురుషుడు, ఆయన అమ్మవారి ఉపాసకుల్లో గొప్పవాడు. ఆయన 3 గ్రంథాలు రచించాడు ప్రసిద్ధంగా. ఒకటి ఆర్యాద్విశతి. ఈ ఆర్యాద్విశతి మొత్తం 200 శ్లోకాలు. ఇందులో ఆయనకి ధ్యాన స్థితిలో మొత్తం మణిద్వీపం అంతా కనబడింది. ఒక్కొక్క ఆవరణలో ఎవరెవరు ఉన్నారో కనబడ్డాయి, వాటన్నిటినీ వర్ణించాడు ఆయన. చిట్ట చివరికి అమ్మ దగ్గర ఉన్నటువంటి ఈ శ్యామల వారాహి స్వరూపాలు గోచరించి వాళ్ళని ఆయన ఆశీర్వదించాయి. అప్పుడు వాళ్ళని వర్ణించాడు ఒక్కొక్కటి. కనుక ఇవన్న మంత్ర సహిత మంత్రమయమైన శ్లోకాలు ఆర్యాద్విశతి. అదేవిధంగా ఆయన దేవి మహిమ్న స్తుతి అని త్రిపురాల తత్వం గురించి అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించారు. మంత్రరహస్యాలు, స్వరూప రహస్యాలు, తత్వరహస్యాలు, యంత్రరహస్యాలు ఒకటేమిటి, చాలా అద్భుతమైన గ్రంథం అది. 3 పరశంభుమహిమ్న స్తుతి అని 3 గ్రంథాలు రచించాడు మహానుభావుడు. ఇటీవల కాలంలో కాశ్మీర్ దేశంలో పండితులు ఈ దూర్వాస మోహన్ మహాముని రచించిన గ్రంథాలు చదివి దూర్వాసుని భక్తిగా ధ్యానిస్తానికి దర్శనమిచ్చాడు దూర్వాస. ఇది ఇటీవల దృష్టి, ఆయన స్వయంగా రాసుకున్న విషయం. అంటే ఇప్పటికీ ఉన్నారా మహానుభావులు, మనం తలంచుకుంటే వాళ్ళు పలుకుతారు. వాళ్ళందరి దయ్యుంటేనే మనం ఇక్కడ ఇలా చెప్పుకోగలుగుతున్నాం. అందుకే దూర్వాస మునిని ఒక్కసారి నమస్కారం చేసుకుని ఆ మహాత్ముడు ఈ తల్లిని ఎలా వర్ణించాడో చూద్దాం. ఆర్య దిశతిలో ఎలా చెప్పాలో చూద్దాం. కోలవదన కుశేష నయన కోకారి మండిత కిరీట సంతప్త కంచనాభ సంధారుణ చేల సంవృత నితంబా. కోలవదన అంటే వరాహవదనం, కుశేషయ నయన అంత వరాహవదనమైన సౌందర్యం. కుశేషయ నయన అంటే పద్మములు వంటి నేత్రములున్నాయట. కోకారి మండిత కిరీట అంటే చంద్రలేఖని కిరీటంగా ధరించింది. సంతప్త కంచనాభ అమ్మ నీలకాంతలతో ఉంది, కానీ శరీరం నుంచి వచ్చినటువంటివి బంగారు కాంతలు వెదజల్లుతుంది. సంధ్యారుణ చేల సంవృత నితంబ, సంధ్యాకాలంలో వచ్చే ఎరుపు ఎలా ఉంటుందో అలాంటి ఎర్రని వస్త్రం కట్టుకుందిట వరాహిదేవి. చేతిలో హల ముసల శంఖ చక్ర అంకుశ పాస అభయ వర స్ఫురిత హస్త. మనకి ధ్యానం కోసం నేను ఈ వర్ణనంతా చేస్తున్నాను, వింటూ ఉంటేనే మీకు రూపం స్ఫురించాలి. హల ముసల అంటే ఇందాక చెప్పుకున్న నాగలి రోకలి, శంఖ చక్ర అంకుశ పాస అభయ వర 8 చేతులతో తల్లి, స్ఫురిత హస్త కులంకషానుకంప కుంకుమ జంబారిత స్తనాభోగ. కులంకషానుకంప అంటే అర్థం ఏంటంటే బాగా వరదలు వచ్చినప్పుడు నిండు నది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అమ్మలో దయ అలా ప్రవహిస్తుంది. కులంకషానుకంప కుంకుమ జంబాలిత స్తనాభోగ. అయితే ఇంత వార్తాళి వారాహి గురించి చెప్పినా కొందరికి తెలియదు. ఎవరికి తెలియదు అంటే ధూర్తానామతి దూర వార్తాశేషావలగ్న కమనీయ ఆర్తాళీ శుభదాత్రి వార్తాళీ భవతు వంచితార్థాయ అంటున్నారు ఇక్కడ. ధూర్తానామతి దూర అంటే మూర్ఖులకి దుర్మార్గులకి ఆ తల్లి అనుగ్రహం లభించదు. ఆవిడ నడుము ఎలా ఉందంటే వార్తాశేషావలగ్న కమనీయ. నడుము ఉంది అంటే ఉందనాలి తప్ప కనిపించట్లేదు. అంత సన్నని నడుము, అంత సౌందర్యవంతమైన శరీరం. ఆర్తాళీ శుభదాత్రి ఆ తల్లి ఆర్తితో ఉన్న వారికి శుభాదిత్య రక్షిస్తుంది. వార్తాళి భవతు వంచితార్థాయి వార్తాళి. ఈ మాటకి నిజానికి సంస్కృత శబ్దంలో అర్థం పట్టడం మహాకష్టం అన్నారు. అంటే ఒక మాట చేయొచ్చు ఏంటంటే వార్తలన్నీ ఏమేమి జరుగుతున్నాయో. వార్త అంటే ఇక్కడ వృత్తి వార్త అంటే జీవనము అని అర్థం. వార్త అంటే న్యూస్ అని మాత్రమే కాదు, జీవనం. జీవనాలు నడిపించే తల్లి విడ వార్తాళి అని. అలా కాకుండా కొందరు ఏమంటున్నారంటే ద్రవిడ సంప్రదాయంలో అమ్మవారి ఉపాసనలు చాలా ఉన్నాయి. ఉరుత్తాళి అని ఒక ద్రవిడ శబ్దం నుంచి వార్తాళి వచ్చిందన్నారు. ఉరుత్తాళి అంటే అర్థం ఒకే ఒక్క ఆమె అని అర్థం. అంటే ఈవిడ తప్ప ఈవిడతో సమానం మరొకరు లేర్చండి. కనుక ఏకవీర అని ఈవిడ్ని అంటారు. ఏకవీర ఒక్కనన్నిటి ఈవిడ, ఏకవీరాది సంసేవ్య ఏక ప్రభవశాలిని చదువుతున్నారు కదా త్రిశతిలో. ఆ ఏకవీరాది సంసేవ్య అన్నప్పుడు ఈ వార్తాళి మొదలైన వారితో సేవింపబడే లలితాంబ అని దాని యొక్క అర్థం. కనుక ఏకవీర అంటే ఈవిడే, అదే వార్తాళి శబ్దానికి ఒక అర్థం. ఈవిడ గురించి మూక కవి కూడా చాలా అద్భుతంగా రచించాడు. మూక కవి గురించి మనం దేవీ భవన్ చెప్పినట్టు గుర్తున్నాడు, కామాక్షీదేవిని ఉపాసన చేస్తున్నాడు మూగవాడు ఆయన నిజానికి. కానీ అమ్మ వచ్చి అనుగ్రహించి ఎన్నైనా అని పలకరించింది. చూశాడు ఉద్విగ్నత వస్తుంది కానీ పలుకు రావట్లేదు. అప్పుడు అమ్మ తాను తాంబూలం వేసుకుందిట, ఆ తాంబూలం తీసిచ్చింది. సాధారణంగా అమ్మ ఇచ్చే తాంబూలం కోసం చెయ్యి చాచే వాళ్ళు ఎవరు? అద్భుతంగా సౌందర్యలహరిలో చెప్తారు, కుమారస్వామి వాళ్ళు అక్కడ కూర్చుంటారు అమ్మ ఇచ్చే తాంబూలం కోసం. పిల్లలు తల్లి తాంబూలం వేసుకుంటూ తిరుగుతుంటే తీసిస్తుంటారు ఆ తాంబూలమే. దాని గురించి కస్తూరి వీటి కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర ఆ తాంబూలం ఇచ్చి వేసుకో అందుకండి. ఆయన వేసుకున్నాడు, వేసుకోగానే ఆయనకు పలుకులు వచ్చాయండి. ఆ పలుకులతో 500 శ్లోకాలు రచించాడు అమ్మ మీద. అమ్మ యొక్క స్తుతి ముందు రచించాడు ఆర్యా శతకం అని. ఆర్య అనే వృత్తంలో 100 శ్లోకాలు రచించాడు. ఆ తర్వాత అమ్మ చూపుల మీద 100 శ్లోకాలు రచించాడు. ఆపై అమ్మ నవ్వు మీద మందస్పతి శతకం అని 100 శ్లోకాలు రచించాడు. ఆ తర్వాత అమ్మ పాదాల మీద 100 శ్లోకాలు రచించాడు. దాని తర్వాత స్తుతి శతకం అని 100 రచించాడు. 500 శ్లోకాల మహానుభావుడు రచించాడు. ప్రతి శ్లోకం రమణీయమే. అమ్మ ఇచ్చిన పలుకులు అమ్మకే నివేదన చేసి ముక్తి పొందిన మహానుభావుడు మూక కవి. ఆయన పేరే మూక కవి. ఆ పుస్తకం పేరు మూక పంచసతి. కాంచీ మహాక్షేత్రంలో కామాక్షిదేవి అనుగ్రహం పొందినటువంటి మహానుభావుడు ఆయన. ఆ దివ్య గ్రంథంలో కారణ పరచిద్రూప కాంచీపుర సిన్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత అని ప్రారంభించి ఆ తల్లి యొక్క వైభవాన్ని అనేక విధాలుగా కీర్తించాడు. అది అద్భుతమైన రసమయమైనటువంటి గ్రంథం అది. దానిలో ఈ తల్లి గురించి చెప్తాడు. తాడి తరిపు పరిపీడన భరణ హరణ నిపుణ హల ముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతిత్వమేవ కామాక్షి క్రీడసి జగతిత్వమేవ కమాక్షి. ఓ తల్లి, నువ్వే క్రోడపతి భీషణముఖి వరాహవదనంతో క్రీడసి లీలగా విహరించేవు తల్లి అన్నారు. ఆ కామాక్షియే, ఆ లలితయే ఈ వారాహిక వచ్చింది. కనుక లలితయే వారాహి. ఎందుకు వచ్చిందంటే భరణ హరణ నిపుణ, భరించడం హరించడం రెండు ఆవిడ తెలుస్తారు. భరించడం అంటే రక్షించడం, హరించడం అంటే శిక్షించడం. శిష్యుల్ని రక్షించడం, దుష్టుల్ని శిక్షించడం, ఈ రెండిట్లో సమర్థత కలిగిన హలము ముసలము ధరించి తాడిత రిపు పరిపీడన ప్రపంచాన్ని బాధించే రిపులందరినీ కూడా పీడించే తల్లి ఆవిడ. ఇలాగా ఆ తల్లిని ధ్యానించారు. ఇది అమ్మవారు. ఎవరు? వారాహిదేవి. ఇక మరొక తల్లి, అమ్మవారి యొక్క కుడివైపు ఉన్న తల్లి, ఆవిడ సంగీత యోగిని. ఆవిడ మంత్రి రాజ్ఞి పదస్మృతి. ఆవిడ మంత్రి రాణి, మంత్రులందరికీ రాణి అని, బుద్ధులకి రాణి అని, మంత్రిని దేవి. ఆవిడ ఎలా ఉన్నదంటే, ఆవిడ బయలుదేరుతుందని ఆవిడ దగ్గర ఉన్న పరివారాలన్నీ అద్భుతమైన నాదాలు చేసేట, రకరకాల సంగీత నాదాలు చేసే. ఆవిడ శృంగార ప్రాయ భూషాణం రకరకాల అలంకారాలు ధరించింది. సద్వల శ్యామల త్విష, ఆవిడ పచ్చిక బయలు ఎంత పచ్చగా ఉంటుందో అలాంటి కాంతులతో ఉండిపోయింది. ఈ కాంతులతో ఆ తల్లి ఉంది. ఇంకా ఆవిడ దగ్గరున్న రకరకాల రంగులు వాళ్ళు ఉన్నారు. నీలకాంతులు వాళ్ళు ఉన్నారు, ఎర్రకాంతులు వాళ్ళు ఉన్నారు, తెల్లకాంతులు వాళ్ళు, ఇన్ని రకాల వాక్శక్తులు ఉన్నాయి. వీణా సనాత పాణీనాం శక్తీనాం నిర్జయ బలం. ఇందులో అమ్మ ముందు నడుస్తూ కశ్చిత్ గాయంతి, కొంతమంది పాటలు పాడుతున్నారట శ్యామలాదేవి పరివారంలో. కొంతమంది కాశ్చిత్ నృత్యంతి, కొందరు డాన్సులు చేస్తున్నారు. కొందరు మత్త కోకిల నిస్వనాహ, కోకిల వంటి పలుకులు ఉంటాయి కొందరివి, కొందరివి చిలక పలుకులు ఉంటాయి. ఇవన్నీ రహస్యాలు తర్వాత చెప్తాడు. వీణా వేణ మృదంగాఢ్యాహ ఇవన్నీ ఉన్నాయి. కొందరు మయూర వాహనం మీద వస్తున్నారు, కొందరు హంస వాహనం మీద వస్తున్నారు, కొందరు నకుల వాహనం మీద వస్తున్నారు. నకులం అంటే ముంగిస, ముంగిస వాహనం మీద వస్తున్నారు. ఏమిటి ఇందులో అర్థం? ఏంటి వాహనాల మీద రావడం ఏమిటి? ఇక్కడికి వచ్చి ఆలోచించండి. మనకు తెలుసు సంగీతంలో ఒక్కొక్క స్వరం ఒక్కొక్క దాని నుంచి వచ్చింది. షడ్జం మయూరం నుంచి వచ్చిందని, వృషభం రిషభం వృషభం నుంచి వచ్చిందని ఇలాగా చెప్తూ ఉంటారు రహస్యాలు. అలాగే మయూరం మించి రావడం, చిలకల మించి రావడం ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ. మరికొందరు హంస వాహనం, హంస ఇది కూడా సరస్వతీ స్వరూపు విద్యా స్వరూపు. హంస అంటే ఏమిటో కదా, విచక్షణే హంస. పాలు నీరు ఉంటే పాలు మాత్రం తీసుకుని నీరు విడిచిపెడుతుంట. అలాగా ఆ విచక్షణ సదసద్విచక్షణ అంటే అది, అది ఉండేటువంటి బుద్ధిశక్తికి వివేకానికి హంస సంకేతం. వివేకాన్ని అధిష్ఠించి విద్య ఉంటుంది కనుక హంస మీద అమ్మ ఉంది అంటే అర్థం ఇదండి, ఇది తెలుసుకోవాలి. అలాగే హంస అంటే శ్వాస. ఈ శ్వాసను అధిష్ఠించే ప్రాణశక్తి శబ్దశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. శ్వాసకు ఎక్కడ అవరోధం వచ్చినా పలుకు సరిగ్గా రాదు. కనుక శ్వాసను అవరోధించి శ్వాసను అధిరోహించి శబ్దం ఉంటుంది కనుక హంసపై సరస్వతి ఉంటుంది. ఇది రహస్యం. ఈ సింబాలిజం తెలియాలి, ప్రతీకవాదాలు తెలియాలి, అప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి ఔన్నత్యం తెలుస్తుంది. మీకందరు దేవుళ్ళు ఎందుకు, వాళ్ళకింద వాదనాలు ఎందుకంటే మా దేవుళ్ళు మాకు ఉన్నారు. ఇంతమంది దేవుళ్ళు ఉన్న మతం హిందూ మతం, అందుకు మనం గర్వించాలి. ఇన్ని తత్వాలు, ఇన్ని సంకేతాలు, ఇన్ని జ్ఞానాలు, ఇన్ని యోగాలు, ఇన్ని రహస్యాలు వెతికినా కనబడు ఇంకో మతంలో, గుర్తుపెట్టుకోండి. అందుకు ఇక్కడ శబ్దశక్తిని దేవతకు ఉపాసిస్తే ఇన్ని రూపాలు ఉన్నాయి. ఎందుకు నెమల మీద ఉంది, ఎందుకు ముందిశ మీద ఉంది, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా శబ్దశక్తులు. విశ్వంలో రకరకాల శబ్దాలు ఉన్నాయి. ఈ శబ్దాలన్నిటికీ అధిష్టాన దేవత తల్లి. అంతేకాదు నెమలి అంటే పురివిప్పుతుంది. అలాగే వికసించినటువంటి భావాలతో కూడిన విజ్ఞానమే మయూరం మీద ఉండడంలో సంకేతం. విచక్షణాత్మకమైన విజ్ఞానమే హంస మీద ఉండడంలో సంకేతం. నకులి అంటే పడగెత్తిన పాముని కొడుతుంది, వస్తుంది ఆ తల్లి తర్వాత చూడండి శోభ ఉంటుంది. అంటే బిషపు పలుకులు పలికేటువంటి దుష్టులు ఎవరైతే ఉంటారో, అంటే కుతర్కాలు చేస్తూ వితండవాదాలు చేస్తూ ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ పడగలు కొట్టాలి అంటే, ఎత్తిన వాళ్ళ తలలు దించాలి అంటే ఈ నకులి నకులాల మీద కూర్చున్న అమ్మలు అనుగ్రహించాలి. అనుగ్రహిస్తే వాళ్ళని దుష్టుల్ని బాధలతో ఎదుర్కోగలరు. శంకర భగవత్పాద గారు యావత్ భారతదేశం పర్యటించి ఆనాడు పండితుల్ని వాగ్వాదంలో ఓడించారు అంటే ఆ పండితులు విష పడగలు ఎత్తితే ఈ నకులల్లా కొట్టాడు వాళ్ళని. ఆ తల్లి అనుగ్రహం ఉంటే దుష్టుల వాగ్వాదాన్ని ఖండించగలం. అందుకు ఇప్పుడు మనకు కావలసింది, మన మతంపై రకరకాల విమర్శలు చేస్తున్న వాళ్ళందరినీ దెబ్బతీయాలి, మన ధర్మాన్ని ప్రతిష్ఠించాలంటే ఈ నకులాల మీద ఉన్నటువంటి తల్లుల అనుగ్రహం మనకు చాలా అవసరం. కనుక ఆ నకులని మనం ప్రార్థన చేద్దాం. మొత్తానికి మన పురాణ కథల్లోని సంకేతవాదాలు, సింబాలిజం, దాని మీద మనం వెళ్ళాలి. ఈ వాహనాల మీద ఉన్న వాళ్ళని ఉపాసన చేస్తే ఒక పని అనమాట. వీళ్ళందరూ ఎక్కడున్నారు, శ్యామల దగ్గర ఉన్నారు. ఇలా తల్లి చుట్టూ ఉన్నటువంటి అమ్మ నుంచి, అమ్మ శ్యామల లలితమ్మ నుంచి వచ్చింది, శ్యామల నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ సర్వాస్త శ్యామలాకార, వీళ్ళందరూ అమ్మ పోలికలేట. వీళ్ళందరికీ రకరకాల వాహనాలు ఉన్నాయి, వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. వీళ్ళ మధ్యలో అమ్మ ఉన్నదిటండి. ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని, శోభని ఇక్కడ వర్ణించి మనం చూపిస్తున్నారు. ఆ తల్లిని మనం ఇక్కడ పరిశీలిద్దాం. బాలార్క వర్ణ కవచామరారుణ విలోచన. ఆవిడ కవచం వేసుకుందిట, కంచుకం. ఆ కవచం ఎలా ఉందంటే సూర్యకాంతులు వెదజల్లుతూ ఉన్నటువంటిది. కళ్ళు చాలా మత్తుగా ఉన్నాయట, ఒక విధమైన పారవశ్యంత మదారణ విలోచన, మదఘూర్ణిత రక్తాక్షి అంటే ఇవిడ. ఆ ఒక పారవశ్య భావాన్ని తెలియజేస్తూ ఆ కళ్ళున్నాయి. ఈషత్ ప్రస్వేద కణిక మనోహర ముఖాంబుజ. కొంచెం నుదుటి మీద చెమట పట్టుంది కండి, ఈ ఆకృతి ఇలాగే ధ్యానించాలి. ఈషత్ ప్రస్వేద కణిక మనోహర ముఖాంబుజ. అది ఎలా ఉందంటే కొన్ని మంచు బిందువులు పడినటువంటి పద్మంలా ఉంది అమ్మ ముఖం. ఆ చిన్న ఈషత్ ప్రస్వేద కణిక ప్రశయంతి కటాక్షేణ. మధ్య మధ్యలో ఆవిడేం చేస్తుందంటే కించిత్ భ్రూవల్లి తాండవై కనుబొమ్మల కదిలిస్తూ చూస్తుంది అండి. ఆ చూస్తున్నప్పుడు ఆ చూపులు రకరకాల శక్తులను ప్రసరిస్తున్నాయట, ఆ తల్లి యొక్క శక్తులు. సమస్తమపి తత్సైన్యం శక్తి రాముద్ధతోద్ధతం. ఇవిడ చూపులు పంపిస్తూ ఉంటే ఆ శక్తిశాలకు ఉత్సాహం పెరిగిపోతుంది. అలా ఉంటూ ఉంటే కించిత్ త్రికోణ చక్రేణ బిరుదేన మహీయస ఆసామాధ్యేన తన్యాసాం శక్తి నాముజ్వలోదయ. ఆ తల్లి కదులుతోంది. నిర్జగామ ఘనశ్యామా నీలమేఘ కాంతిడితో భాషిస్తున్న ఆ తల్లి శ్యామలా మంత్రి నాజిక. ఆవిడ కదులుతూ ఉంటే ఇప్పుడు దేవతలందరూ వారాహిదేవిని ఎలా స్థుతించారు, అలాగే ఇప్పుడు శ్యామలాదేవి వద్దకు వచ్చి ఆవిడపై కల్పవృక్ష కుసుమములన్నీ గుత్తులు గుత్తులుగా వృష్టి కురిపించారు. కుసుమృష్టి కురిపించి ఈ తల్లిని కీర్తిస్తున్నారు. 16 నామాలతో కీర్తించారు శ్యామలాదేవిని అన్నారు. 12 నామాలు వారాకి, 16 నామాలు ఈ తల్లికి అనగానే అడిగాడు మహానుభావుడు అగత్యుడు, ఆ నామాలు చెప్తావా అని. చెప్తున్నాను విను, ఇవి వింటే చాలు వాడి బుద్ధి బాగుపడుతుంది అన్నారు. బుద్ధిని బాగు చేసే శక్తి ఇది. కనీసం చెప్పింది అర్థం చేసుకోవాలన్నా ఈ 16 నామాలు వాడు పనికి వస్తాయి. ఆ తల్లి 16 నామాలు చూడండి. సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రినాయిక మంత్రిని సచివేశాని ప్రధానేశి సుఖప్రియ వీణావతి వైణికి ముద్రిణి ప్రియకప్రియ నీపప్రియ కదంబేశి కదంబవనవాసిని సదామదా. ఇవి పేర్లు కదంబ వనవాసిని. ఇవి కదంబ వనాల్లో ఉంటుంది. ఇది మనకు సరిగ్గా మణిద్వీపంలో ఈ చింతామణి గృహం అటువైపు కల్పవృక్షాలు ఉంటాయి. ఈ కల్పవృక్షాల తర్వాత వచ్చే వనం పేరు కదంబ వనం. ఈ కదంబ వనం అంతా శ్యామలాదేవి హెడ్ క్వార్టర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆవిడ కాలనీ అదంతా శ్యామలాదేవి కాలనీ, ఆవిడ కాలనీ. ఆ వివరం మీరు చివరి రోజుని మణిద్వీపం అంతా మీ కళ్ళ ముందు అమ్మ ఉంచుతుంది. అప్పుడు చూద్దరు కానీ అక్కడ శ్యామలాదేవి క్వార్టర్స్. ఇప్పుడు ఆవిడ పరివార దేవతలు బోల్డ్ చెప్పేమే వాళ్ళందరూ అక్కడ ఇల్లు ఉంటాయి. అక్కడ ఈవిడికి ఒక పెద్ద భవనం ఉంది. ఇది కాక చింతామణి గృహంలో అమ్మకి పక్కనే మరొక గృహం ఉంది. ఈవిడికి ఈవిడికి వారాహిదేవికి ప్రత్యేకమైన భవనాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది వెళ్ళి, అక్కడ ఎప్పుడు అక్కడ ఒక రూపంతో ఉంటుంది, ఇక్కడ మళ్ళీ కాలనీలో ఉంటుంది. అందుకే కదంబ వనవాసిని అంటే ఈవిడ. కదంబ వనంలో ఉంటుంది ఈ తల్లి. ఈ కదంబ వనంలో ఉన్నది శ్యామలాదేవి. ఆవిడ తలంచుకుంటే జ్ఞానం లభిస్తుంది. కదంబ వనవాసులైనటువంటి ఈ తల్లిని ఈ నామాలతో సకృత్ స్థౌతి శరీరవాన్, శరీరమున్న ఎవడైనా సరే సకృత్ ఒక్కసారి చాలు రోజుకి ఈ నామాలు అనుకుంటే, తస్య త్రైలోక్యమఖిలం వసేతిష్ఠత్య సంశయ, ముల్లోకాలు వాడి వశంలో ఉంటాయి సుమా. మంత్రినాథ ఎత్ర ఎత్ర కటాక్షం వికరచ్చసౌ, ఆ తల్లి చూపులు ఎక్కడెక్కడ పడుతూ ఉంటాయో అక్కడ శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఇది శ్యామలాదేవి యొక్క అద్భుతమైన స్వరూపం. దీని గురించి మరి ఆ మహానుభావుడు ఏమన్నాడో తెలుసుకోవాలి కదా. ఎవరు? దుర్వాసోముని ఆ తల్లి గురించి చెప్తున్నాడు. కుంకుమ పంకిల దేహం కువలయ జీవాతు శాబకవతం సాం, కోకన దశోణ చరణం కోకిల నిక్వాణ కోమలాలాపాం. కుంకుమ పంకిల దేహం, కుంకుమ పూసినటువంటి శరీరంట ఆ తల్లిది. కువలయ జీవాతు శాబకవతం సాం అంటే కలుగులకి ప్రాణమైనటువంటి వాడిని కిరీటంగా పెట్టుకుంది. అంటే ఎవరిని? చంద్రుణ్ణి కిరీటంగా పెట్టుకుంది. కోకనద శోణ చరణ అంటే పద్మముల వంటి ఎర్రని పాదాలతో ఉంది. పలుక ఎలా ఉందంటే కోకిలని క్వాణ కొమలాలాపం. ఇక ఆ తల్లి యొక్క స్వరూపంలో వామాంసలులిత చూలీ బలమాన కదంబ మలికాభరణం ముక్తాలంతి కాంచిత ముగ్ధాలిక మిలిత చిత్ర కోదారం. అమ్మ అద్భుతమైనటువంటి కదంబ వాళ్ళ వేసుకుందిట. ఆ కదంబ మాల అలా వేలాడుతూ ఎడమ భుజంలోంచి వేలాడుతూ కనిపిస్తుందిట. కదంబ కుసుమ మాల ముత్యాల మాలలతో శోభిస్తున్నది. ఇక చేతిలో కరవిధృత కీర సాపక కలనిన వ్యక్త నిఖిల నిగమార్థం. అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి చిలక కీర శాపకం. చిలక పిల్లట అండి అది, పెద్ద పండు చిలకేం కాదు అది, కీర శాపకం చిలక పిల్ల. ఆ చిలక పిల్ల గొంతులు చేందిన పడుతుందంటే నిఖిల నిగమార్థ సారం, సకల వేదనాద సారములు అందులో వినిపిస్తున్నాయట. వామ కుచ సంఘ్య వీణావాదన, ఆమె యొక్క వామభాగం వైపు వీణావాదనతో వీణ మీటుతూ, ఆ వీణ మీటుతున్న సౌందర్యంతో ఆమె పరవశించుతుందట. సౌక్షాబ్ద మీలితాక్షి యుగం, అందుకు ఆవిడ కళ్ళంత మత్తుగా ఉన్నాయి. ఆ వీణానాదను వింటూ పరవశిస్తున్నది. ఆ పాటలాంశు కధరాం, ఎర్రని వస్త్రం ధరించుంది. ఆ అది రసోన్మేష వాసిత కటాక్షాం అమ్నాయ సార గులిగా. ఏమని చెప్తున్నారు చూడండి, అమ్నాయ సార గులికట ఆవిడ. అంటే గుళిక అంటే మీకు తెలుసు కదా, వైద్యంలో ఆయుర్వేదంలో రకరకాల మందులు సారమంతా తీసి తీసి గుళిక చేసి ఇచ్చేస్తారట. ఈవిడ ఎలాంటిదంటే సమస్త ఆమ్రాయములు అంటే వేదములు మంత్రశాస్త్రముల యొక్క సారమైన గుళికిట ఈవిడ. అంటే ఈవిని ధ్యానిస్తే అన్ని సారములు లభించినట్టు. అమ్నాయ సార గుళిక ఆద్యాం సంగీత మాతృకాం వందే. ఈ తల్లి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని దర్శించిన వాడు ఉజ్జయిని క్షేత్రంలో కాళీదేవిని చూశాడు కాళిదాసు. అప్పుడు ఆ కాళీదేవి ఎలా కనిపించిందంటే క్రమంగా లలితా మహాత్ముడి సుందరికి గోచరించి ఆ తల్లి మళ్ళీ శ్యామల రూపంలో గోచరించిందట. గోచరించగానే పరవశించిపోయాడు కాళిదాసు. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసా మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి అని కీర్తించి, మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని. ఈవిడ మాతంగ కన్య, మాతంగి అని పేర్లున్నాయి. ఎందుకు వచ్చాయి అనేది మీకు చివరి రోజు లోపల నేను చెప్తాను. మాతంగి మధుశాలిని కురియాత్ కటాక్షని కళ్యాణి. అమ్మా నీ కటాక్షము నాపై ప్రసరింపజేయి. ఎందుకంటే కటాక్షాన్ని కూడా శక్తి చెప్పారు కదా. కదంబ వనవాసిని జయ మాతంగ తనయే జయ నీలోత్పల ద్యుతే జయ సంగీత రసికే జయ లీలాసుకప్రియే అనగానే ఆ తల్లి అనుగ్రహించి ఈ ఇతన్ని మణిద్వీపానికి తీసుకెళ్ళిందండి. వెంటనే ఆయన జీవుడు మణిద్వీపంలో కదంబ వనంలోకి వెళ్ళాడు. అమ్మ దర్శనమైంది దానికి. ఆ దర్శనమైన తల్లిని పాదముల నుంచి శిరస్సు వరకు వర్ణిస్తున్నాడు. అదే శ్యామలాదండకం అంటే. నేను ఇప్పుడు ఆ వర్ణన అంతా మీకు చెప్తే అదే కొన్ని రోజులు పడుతుందన్న విషయం నాకు తెలుసు. కానీ ఆయన పలుకుల్లో మంత్రం ఉంది, శ్రద్ధగా వినండి చాలా శ్యామలా దండకాన్ని. ఇదంతా కూడా అమ్మ పాదము నుంచి శిరస్సు వరకున్న వర్ణన. ముందు మన మనస్సును అలా తీసుకువెళ్తాడు సుధా సింధువు అమృత సముద్రం. దాని మధ్యలో నానా వృక్ష మహోద్యానం అని ముందు ఉంటుంది. అంటే అనేక వృక్షాలు ఉంటాయట, అందులో బిల్వ వృక్షాలు ప్రధానం. దాని తర్వాత వచ్చినది కల్పవృక్షాలు. కల్పవృక్షాల తర్వాత కాదంబ వృక్షాలు. ఆ కాదంబ వృక్ష వనంలో అమ్మ అక్కడుంది కనుక ఆ స్వరూపాన్ని ఇప్పుడు చూద్దాం. జయ జనని
సుధా సముద్రాంత రుజ్జన్మ నిర్భీప సంరూఢ బిల్వాత వీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతార వాస ప్రియే కృత్తి వాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపత్రగాబద్ధ చూళీ సనాభత్రికే సానుమత్ పుత్రికే శేఖరీభూత సీతాంశు రేఖామయూకావళీ నద్ధ సుస్నిగ్ధ నీలాల కత్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుసన్నిభ్రూలతా పుష్ప సందోహ సందేహ కృచ్చారు గోరోచనా పంక కేళీ లలామాభిరామే సురామే రమే ప్రోల సద్వాళికా ముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గంధత్తలన్యస్త కస్తూరికా పత్రలేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత సంద్రీ భవన్ మంద్ర తంత్రీశ్వరే సుస్వరే వల్లకీ వాదన ప్రక్రియా లోల తాళీ దళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలా మదోద్వేల హేలాల సత్యక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛాపలే శ్రీఫలే స్వేద బిందువుల సత్ఫాల లావణ్య నిశ్శంద సందోహ సందేహ కృన్నాసికా ముక్తికే సర్వమంత్రాత్మికే కుందమందస్మితోదార వక్త్ర స్ఫురత్కూగ కత్పూర తంబూల ఖండోత్కరే శ్రీకరే కుంద పుష్పజ్యుతి స్నిగ్ధ దంతావళీరిన్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారు వీణాధరే సులలిత నవ్యవ్వనారంభ చంద్రోద్వయోలే లావణ్య దుగ్ధర్ణవాభిర్భవత్కంబు విభోక హృత్కంధరే మంధరే బంధురచ్ఛన్న వీరాది భూషా సముజ్యోతమానాన వజ్రాంగ శోభే శుభే రత్నకేయూర రత్మిక్షటా పల్లవ ప్రోల్ల సద్దుర్లతారాజితే యోగి విప్పూజితే విశ్వజింగమండల వ్యాపి మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే సాధభి సత్కృతే వాసరారంభ వేళా సముజృంభమానారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతుజ్జద్వయే దివ్య రత్నోద్మికా దీదితి స్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవ జన్నకేందు ప్రభామండలి ప్రొల్ల సత్కుండలి తారకారాజి నీకా సహారా వలిస్మేర చారు స్తనా భోగ భారా నమన్మధ్య వల్లి వలిచ్ఛేద వీతి సముజ్జ సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే శ్రీకరే హేమ కుంభోత్తంగ వక్షోజ భారావ నమ్రేతి లోకావ నమ్రే వసవృత్త గంభీర నాభీసర తీర శైవాల శంకాకర శ్యామ రోమావళి భూషణే మంజు సంభాషిణి సారు సింజత్కటి సుత్రన్ భక్తితానంగ రేఖాదను సింజనీ డంబరే దివ్య రత్నాంబరే పద్మరాగుల్ల సన్మేఖలా భస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూవృత్తలే చంద్రికా శీతలే వికసిత నవకింశుకా తమ్ర దివ్యాంశు గచ్చన్న తారూరు శోభాపరాభూత సింధూర శోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గలే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోత్పలుత్పాదితానంగ తూనీర శంకాకరుద్దామ జంఘాలతే చారుణీ లాగతే నమ్ర దిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దుర్వాంకు రాశంక సారంగ సంయోగ రింఖన్న కేందుజ్వలే ప్రోజ్వలే ప్రపదే వేష దక్షేష యక్షేష భూతేశ వాగీస కోణేశ వైవజ్ఞ మాణిక్య సంఘృష్ట కోటీర బాలా తపోద్దామ లక్షార సారుణ్య తారుణ్య లక్ష్మి గృహీతాంగ్రి పద్మద్వయే అద్వయే సురిచిర నవరత్న పీఠస్థితే సుస్థితే శంఖ పద్మద్వయోపాసితే తత్ర విఘ్నేశ దుర్గావటుక్షేత్ర పాలయ్యుతే మత్త మాతంగ కన్యా సమూహన్వితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిః సంకృతే భక్తిలక్ష్మ్యాది శక్త్యష్టికా సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రచ్చాత సంభావితే ప్రీతి శక్త్యా వసంతేన చానందితే భక్తి భాజాం పరశ్రేయసే కల్పతే ఛందసా మోజసా భ్రాజసే యోగినాం మానసే ధ్యాయసే గీత విద్యాది యోగాది తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేదసా స్తూయసే విశ్వహృద్యేన వాజ్యేన విద్యాధనిర్గీయసే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైర్మండితే సర్వసౌభాగ్య వాంఛావతీభిర్వధూభిస్సురాణాం సమారాజ్యసే సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాధా సముచ్చారణం కంఠమాలోల్ల సద్బంధ రేఖాన్వితం కోమలం శ్యామలోదార పక్షద్వయం చుండ శోభాతి దూరి భవత్కిం శుకాభం సుఖం లాలయంతి పరిక్రీడసే పాణి పద్మద్వయేన అక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం తాప పాశాంకుశాన్ విభ్రతి ఏన సంచించతే చేతస తస్య వక్రాంతరా గద్య పద్యాత్మికా భారతీ నిస్తరేత్ ఏన వా యావకాభాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియా పూరుషాః ఏన వా సాతకం భజ్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీ సహస్రై పరిక్రీడతే కిన్న సిద్ధేద్వపు శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావతం జాయతః తస్య లీలాతరో వారిదిహి తస్య కేళీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గిర్దేవతా కింకరి తస్య తడ్డాకరి స్త్రీ స్వయం సర్వతీర్థాత్మికే సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశిక్షాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే పాటిమా 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 పాటి. ఇది శ్యామలాదేవి యొక్క దండకం. ఇందులో అమ్మవారి యొక్క శిరస్సు మొదలుకున్న పాదముల వరకు వర్ణన చేశాడు ఆ మహానుభావుడు. పైగా శ్యామలా మంత్రరహస్యములని నిలబెట్టారు. శ్యామలాదేవి చుట్టూ సేవించేటువంటి అష్ట భైరవులు, అలాగే దుర్గాదేవి, క్షేత్రపాలకులు,
ఇత్యాదులు అందరూ దండకంలో చెప్పబడుతున్నారు. ఇలాంటి ఈ తల్లిని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో తస్య వస్త్రాంతరా గద్యపద్యాత్మిక భారతీ నిశ్చరే, వారి నోటి నుంచి అద్భుతమైన పలుకులు వస్తాయట. అంతేకాదు వారు ఎలా చెప్తే అలా లక్ష్మి వింటుంది సరస్వతి వింటారట. అంటే వాళ్ళకి కావలసినవన్నీ ఆ తల్లి అనుగ్రహంలో లభిస్తుంది. సనాధాకృతి ధ్యాయసే, నిన్ను నీ పతితో సహా ఎవరు ధ్యానిస్తారో. ఆవిడ పతి ఎవరండి? కృత్తివాస ప్రియే అన్నాడు. కృత్తివాసు అంటే శివుడు, శివప్రియే. అమ్మ ఏ రూపం ధరించినా ఆయనకి ప్రియ. అందుకు అక్కడ మీనాక్షి సుందరేశ్వరుని ధరించుకొని చాలు. ఇలాంటి ఈ తల్లి యొక్క అద్భుతమైన సౌందర్య విశేషాన్ని ఈ కాళిదాసే మరొక చోట చెప్తాడు. ఓంకార పంజర సుఖీం ఉపనిషదు జానకేళికల కంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యా అంతర్విభావయే కౌరీం దయమాన దీర్ఘనయన దేశిక రూపేణ దర్శితాభ్యుదయ. ఆవిడ దయమాన దీర్ఘనయన, దయ కురిసేటువంటి విశాలమైన నేత్రపడుతుందిట. గురుస్వరూపం శ్యామల అంటే గురుస్వరూపం, ఆ తల్లి స్వరూపమే శారద. ఆ తల్లిని ధ్యానించితే గురువు గనక జ్ఞానం ఇస్తున్నది. అందుకే దేశిక రూపేణ దర్శితాభ్యుదయ వామకుచనిహిత వీణ వరరా సంగీత మాతృకాం వందే అని కీర్తించారు. అపటత ఘటిత చూళీతాడిత తాళీపలాస తాటంకా వీణావాదన వేణా కంపిత శీర్షాం నమామి మాతంగీం. ఆ తల్లి చెవికమ్మలు తాటి ఆకుతో చేయబడి ఉంది, అదొక సంప్రదాయం. అందుకే వాటికి తాళి అనే దానిని పూర్వం తాళి కూడా వాటితో తయారు చేసేవాట. మొత్తానికి ఆ చెవి కమ్మలున్నాయి, వీణ మ్రోగించుతూ ఉంటే వీణావాదన వేళ కంపిత శీర్ష, ఆ వీణ మిడితే తల ఇలా ఊపుతుందట. ఊపుతున్నప్పుడు అవి కదులుతున్నాయట. ఆ కదులుతున్నటువంటి ఆ సొగసు అంత సరిగ్గా వర్ణించారు. నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం ముఖమంబమోదయతు మా ముక్తాతంక ముక్తహరితంతే. ఆ కమ్మలు శాస్త్రంగా ధరించింది కానీ ఒకవేళ ముత్యాలు కూడా వేలాడుతున్నాయి అక్కడికి. ఆ ముత్యాలు వేలాడుతూ ఉంటే ఈ వీణ నఖముఖ ముఖరిత వీణ, నఖముఖములు అంటే వేలి కొసలు, గోళ్ల కొసలు, వాటితో మీటుతూ ఆ తలను ఊపుతున్నప్పుడు ఆ ముత్యాలు ఆవిడ బుగ్గల మీద ప్రతిఫలించుతున్నాయి. అక్కడ తెల్లదనం, ఇక్కడ తెల్లదనం, ఈ రెండింటిని మించిపోయి ఆవిడ ముఖంలో చిరునవ్వు ఇంకా తెల్లగా ఉంటుంది. ఈ మూడు తెల్లదనాలతో ఉన్న అమ్మ ముఖం నా మనస్సుకు ఆనందం కలిగించుగాక. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎలా వర్ణించారో మనకు తెలియడం కోసం కాదు, ఆ వర్ణన ద్వారా మనకు అమ్మ కనబడాలి, శ్రవణంలో అమ్మ కనబడాలి, భావనలో అమ్మ కనబడాలి. అందుకే వీణావాదన వేళ కంపిత శీర్షాం, ఆ తల్లి అలాగున్నది. అందుకే సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంతకాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అని కీర్తించారు. శివకాంత ఆవిడ ఆ జగదంబ యొక్క దివ్య స్వరూపాన్ని ధ్యానించితే శ్యామలిమ సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాపూరాం మదజల కల్లోల లోచనాం వందే అని కాళిదాస మహాకవి ఈ తల్లి యొక్క దివ్య స్వరూపాన్ని ఈ విధంగా ఆవిష్కరించారు. ఇలాంటి ఈ మంత్రినాథ అయినటువంటి తల్లి కదులుతూ ఉండగా అత సంగీత యోగిన్యా కరస్త సుఖపోతకా, అమ్మవారు యుద్ధానికి బయలుదేరి కానీ చేతులు ఏమున్నాయండి? చిలకలు వేణలు, వీటితో యుద్ధం ఏం చేయగలరా? అప్పుడు ఏం జరిగిందంటే కరస్థ సుఖపోతకాత్, ఆ చేతిలో ఉన్న సుఖపోతకము ఆ చిలక పిల్ల నుంచి నిర్జగామ ధనుర్వేద, అందులోంచి ధనుర్వేద పురుషుడు వచ్చేటండి బయటికి. అంటే సర్వవేద స్వరూపం చూడడానికి చిలకలా ఉన్నా అన్నీ ఉన్నాయి అందులో. ధనుర్వేదం వేదాలకు అంగమే కదా, అందుకు ధనుర్వేద నిర్జగామ వచ్చింది. ఆ వచ్చిన ధనుర్వేద పురుషుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు ఇక్కడ. చతుర్బాహుయుత, ధనుర్వేద పురుషుడు నాలుగు చేతులున్నాయి, వీరుడు మూడు శిరస్సులున్నాయి, మూడు కళ్ళున్నాయి. అతడు నమస్కారం చేసి, అమ్మా నువ్వు యుద్ధాన్ని వెళ్ళేరే కనుక నేను నీకు ఈ ఆయుధాలు ఇస్తున్నాను, స్వీకరించమ్మా అని ఆ చిలక నుంచి వచ్చిన ధనుర్వేద పురుషుడు అమ్మవారికి ఒక కోదండం ఇచ్చాడు. కోదండం అంటే ధనుస్సు, అలాగే బాణములు ఇచ్చాడు. చిత్రజీవమిదం నామ్నా కోదండం సుమహత్తరం గృహాన జగతాం అంబా దానవానాం నిబర్హణ జగతాం అంబ, అంటే ఓ జగజ్జనని అమ్మా దయచేసి నేను ఇచ్చేటువంటి ధనుస్సును స్వీకరించు. దీని పేరు చిత్రజీవం, చిత్రజీవం అనే పేరు ఉన్న ఈ కోదండాన్ని తీసుకో తల్లి. అలాగే ఇమౌచ అక్షయ బాణాఢ్యౌ తూనీరౌ స్వర్ణ చిత్రితౌ, బంగారు కాంతులతో ఉన్నటువంటి ఈ అక్షయమైన బాణములు అక్షయమైన తూనీరములు అంటే అమ్ములు పొదులు ఇస్తున్నాను తీసుకో తల్లి. గృహాన దైత్య నాశాయ మమానుగ్రహేతలే, దయచే స్వీకరించి నన్ను అనుగ్రహించు, నా యందు దయతల చేయడానికి వీటిని స్వీకరించి. ఇది ప్రణమ్య తిరస, ఇలా తల వంచి నమస్కరించి ధనుర్వేద పురుషుడు ఇవ్వగా అమ్మవారు తీసుకున్నారట. మరి చేతిలో ఉన్న ఆయుధాలు ఏమవుతాయి? ఇటువైపు చిరక ఒకటి ఉంది, ఇంకోవైపు ఉంది. వెంటనే అమ్మ పక్కన ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారట. ఈ రెండు పట్టుకోవడానికి, ఈవిడ ఎక్కడికి వెళ్తే అప్పుడు ఇవ్వడానికి, ఆ రెండు తీసి వాళ్ళకి ఇచ్చింది అండి. వీణ చిలక, చిలకను ఒక ఆమె పట్టుకుంది, వీణ ఇంకో ఆమె పట్టుకుంది. వాళ్ళిద్దరి పేర్లు యంత్రిణి తంత్రిణి చైవ తశ్యా పరిచారికే ద్వైతశ్యా పరిచారికే. ఇద్దరు యంత్రిని తంత్రిని, వాళ్ళిద్దరు ఒకటి సుఖం వీణ అంత శిరస, అది చేత్తో పట్టుకోలేదు, వాళ్ళు తల మీద పెట్టుకున్నట్టు. చిలకని వీణని పెట్టుకుని అమ్మ పక్కన వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి, అప్పుడు ఎప్పుడు వీణ వాయించాలనిపిస్తే ఇచ్చేయాలంటే. ఇలాగా ఉండగా ఈ తల్లి బయలుదేరిందండి. ధారయంతి ధనశ్యామ చకారి మనోధ్వరం. ఈ విధంగా తల్లి బయలుదేరగానే అప్పుడు ఇంతవరకు రెండు చక్రాలు కడివే, రెండు రథాలు, మధ్యలో రథం, ఆ రథం మీద తల్లి ఇక్కడికి వచ్చేటప్పుడల్లా అయగ్రీవస్వామి పరవశించిపోయాడు. ఎందులో, ఎందుకంటే ఆ మధ్యలో తల్లి కదులుతుంది. మరి ఆ తల్లికి దేవతలు ఇప్పుడు పుష్పవృష్టి కురిపిస్తారు. ఎవరు? లలితమ్మ. అత చక్రరాజ రథనాయకాత్రితాంకుశాఫణి సమాన పాశభృ కలనిక్వణధ్వలయమక్షబంధనుర్దతి ప్రతీప్త కుసుమేషు పంచక ఉదయత్ సహస్ర మహసాం సహస్రతోత్యతి పాటల నిజ వపు ప్రభాధరం కిరతీ దిశాసు వదనస్య కాంతి విసృజతీవ చంద్రమయమ బ్రహ్మండలం. అమ్మవారు చక్రరాజ రథ నాయక శ్రీత. ఆ తల్లి చేతిలో పాసం పాములాగా, అగ్నిజ్వాలలో జల్లుతున్న పాములా శోభిస్తున్నది. ఇక కదిలించిందిట ఆ ధనుస్సుని. కదిలించినప్పుడు అమ్మవారి చేతికున్న కంకణాలు మోగేటండి. ఆ కంకణాల మోతతో ఆ ధనుస్సును పట్టుకుంది ఆ తల్లి. కలని క్వణద్వలయ మైక్షబంధను. ఇక ఎర్రని కాంతలతో ఉన్న తల్లి వదనం ఒక చంద్రమండలం వలె భాషిస్తూ ప్రశాంతంగా ఉంది. ఇక అమ్మవారి యొక్క రథం ఎంత ఎత్తునుందంటే దశయోజనాయతి మతాదగత్రయి, 10 యోజనాల ఎత్తుతో ఉందిట ఆ రథం. ఎందుకంటే అన్నిటికంటే పెద్దగా ఉంది. దానిపైన ధవళాత పత్రవలయేన భాసుర, దానిపైన పెద్ద తెల్లని గొడుగుందిట ఆ రథానికి. పైన దాని నుంచి ముత్యాలు వేలాడుతున్నాయి. అభిబీజితాత మణికాండతో భినా విజయాది ముఖ్య పరిచారికాదనేహి. అమ్మవారు అలా ఉండగా ఆమె చుట్టూ ఆమెకు అలసట లేకుండా విజయ జయ అనబడేటువంటి పరిచారికలు సామరమును పట్టుకుని వీక్షితూ ఉన్నారు తన లలితాంబకి. నవచంద్రికాల హరికాంతి కందళి చతుడైన చామర చతుష్టయ, 4 చామరాలు పట్టుకుని వీచుతూ ఉన్నారు పరివారం అంతా కూడా. ఇలాగా తల్లి బయలుదేరుతూ ఉండగా దివ్యమైనటువంటి దేవతలందరూ ఋషులందరూ కూడా అమ్మవారిపై కుసుమ వృష్టి కురిపిస్తూ పంచాధికైర్ వింశతి నామరత్నై ప్రపంచ పాప ప్రశమాయ దక్షై సంస్తూయమానా లలితామరుద్భి సంగ్రామముద్దిశ్య సముచ్చతాల. ఆ లలితాదేవిని ఉద్దేశించి పంచాధికైర్ వింశతి నామ రత్నై 25 నామాలు అమ్మని స్థితించారట. వారాకి 12 శ్యామల 16 అమ్మకి 25 నామాలతో స్తుస్తున్నట. ఈ నామాలు ఎలాంటివంటే ఏదో ఒక్కటి పాపం పోగొట్టేవి కావట. ప్రపంచ పాప ప్రశమాయ దక్షై, మొత్తం ప్రపంచ పాపాన్ని కూడా పోగొట్టగలవు అని సర్వపాప సంహారకమైనటువంటి దివ్య నామములు దేవతలు కీర్తిస్తున్నారు అన్నాడు హయగ్రీవుడు. వెంటనే అడుగుతున్నాడు అగస్త్యుడు. వాజివక్త్ర మాట, వాజివక్త్ర అంటే గుర్రపు ముఖం కలిగిన మహానుభావ మహాబుద్ధే పంచవిశతి నామవి లలిత పరమేశాన్య దేహి కర్ణరసాయం. ఆ 25 నామాలు చెప్పవా, నా కర్ణాలకు అమృతమోలే ఉన్నటువంటి ఆ నామాలు చెప్పవా అంటే అయగ్రీవిస్తావు అమ్మని నమస్కారం చేసి చెప్తున్నాడు. సింహాసనేసి మొదటి నామం, సింహాసనేసి లలిత మహారాజ్ఞి వరాంకుశ చాపిని త్రిపుర మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాథ సామ్రాజ్ఞి చక్రిణి చక్రేశ్వరి మహాదేవి కామేసి పరమేశ్వరి కమరాజప్రియ కమకోటిక చక్రవర్తిని మహావిద్య శివానంగవల్లభ సర్వపాటల కులనాథ అమ్నాయనాథ సర్వామ్నాయ నివాసిని శృంగారనాయిక ఇది పంచవింశతి నామభిః స్తువంతియే మహాభాగా. 25 నామాలతో ఎవరు ఆ తల్లిని కీర్తిస్తారో లలితాం పరమేశ్వరి తే ప్రాప్నువంతి సౌభాగ్యం, వాళ్లకు సౌభాగ్యం లభిస్తుంది. అష్టౌ సిద్ధీ మహాజ్ఞశః, అష్టసిద్ధులు గొప్ప కీర్తి లభిస్తాయి. ఈ విధంగా దేవతలందరూ 25 నామాలతో అమ్మవారికి నమస్కారం చేసి కుసుమ వృష్టి కురిపించారు. అమ్మ రథం ప్రక్కన ఉరుగురు రథాలు శోభిస్తున్నాయి. మరి అమ్మ రథం అంత చెప్పుకున్నాం కదా, మరి వీరి రథాలు కొంచెమైనా చెప్పుకోవద్దు? క్లుప్తంగా, అంత వివరంగా కాకపోయినా ఇక్కడ కేవలం పేర్లే మీకు చెప్తారు. శ్యామలాదేవి యొక్క రథంలో ఎవరున్నారు ఆ పేర్లు వినండి, నమస్కారం చేసుకోండి. ఆ దేవత అందరితో కూడిన అమ్మ మనల్ని అనుగ్రహించుగాక. ఇందాక కాళిదాసు మహావేగంగా దుర్గావటు క్షేత్రపాలిర్ యుటే భైరవై రష్టభిసేవితే అని రథంలోని దేవతలందరినీ చెప్పారు. ఇది రథం అంటే యంత్రం. ఇక్కడ గీతి చక్రము, గిరి చక్రము, గేయ చక్రము అని శ్యామలాదేవి రథానికి పేరు, యంత్రానికి పేరు. శ్యామలా యంత్రం, మంత్రిణీ యంత్రం. ఈ యంత్రానికి 7 పర్వములు ఉన్నాయి. అమ్మ పర్వానికి 9 పర్వాలు, అమ్మ చక్రానికి. దీనికి 7 పర్వములు. ఈ 7 పర్వముల్లో తథైవ ప్రథమం పర్వం, మొట్టమొదటి పర్వం అంటే ఇక్కడ మనం మధ్యలోంచి వస్తున్నాం, బిందు స్థానంలోంచి చివరికి వరకు ఇక్కడ చెప్పబడుతుంటాయి. మొట్టమొదటి కొనేది ఒక్కరే శ్యామలాదేవి. 2 పర్వంలోకి వచ్చేటప్పటికల్లా ద్వితీయ పర్వంలో రతి, ప్రీతి, మనోజ అనబడే 3 శక్తులు ఉన్నాయి. వీళ్ళు వీణ, ధనుస్సు ధరించి ఉంటారు. కడిమి చెట్టు పూల వలె నల్లని కాంతులతో భాసిస్తూ ఉంటారు. తమాల శ్యామలాకార. దాని తర్వాత 3 పర్వంలోకి వస్తున్నా. ఈ 3 పర్వంలో మనోభూ బాణదేవత, మన్మతుడి బాణదేవతలు ఉంటారు అక్కడ. వాళ్ళు ద్రావిణి, శోషిణి, బంధిని, మోహిని, ఉన్మాదిని. వీళ్ళు జ్వలిస్తున్నా ధనుర్బాణాలు ధరిస్తూ ఉంటారు. ఈ పర్వంలోనే అంటే ఈ 3 పర్వ ఆవరణలోనే ఆ ప్రక్కనే క్రింది భాగంలో మరికొందరు దేవతలు ఉంటారు. వాళ్ళు కామరాజ, కందర్ప, మన్మథ, మకరధ్వజ, మనోభవ. వీళ్ళు త్రైలోక్యాన్ని మోహింపజేసే పంచమన్మథులు అని చెప్పబడే దేవతలు 3 ఆవరణలో ఉన్నారు. తర్వాత 4 ఆవరణలోకి పెడుతున్నాం. ఇక్కడ బ్రాహ్మి నుంచి ముందు మనం నిన్న చెప్పుకున్నటువంటి వాళ్లే అష్టమాతృకులు కూడా ఇక్కడ ప్రకాశిస్తూ వాళ్లతో పాటు లక్ష్మి, సరస్వతి, రతి, ప్రీతి, కీర్తి, శాంతి, పుష్టి, తుష్టి అనే దేవతలు ఉంటారు. వీళ్ళెవరో మీకు అర్థమైపోతుంది. వీళ్ళ కృప వల్లే కీర్తి, శాంతి, పుష్టి, తుష్టి అన్ని వస్తూ ఉంటాయి. వీళ్ళు 4 ఆవరణలో ఉంటూ ఉంటారు. ఇక 5 ఆవరణలోకి వచ్చేటప్పటికల్లా వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, క్రియాశక్తి, లక్ష్మి, తుష్టి, మోహిని, ప్రమథిని, ఆశ్వాసిని, దీచి, విద్యున్మాలి, సురానంద, నాగబుద్ధిక అనే దేవతలు ఉంటూ ఉంటారు. వీళ్ళ స్వరూపాలు కూడా వర్ణిస్తున్నారు. వజ్ర కవచాలు ధరించి కఠోరమైన అట్టహాసం చేస్తూ ఉంటారు. వీళ్ళు అట్టహాసం చూసి రాక్షసుల గుండెలు పగులుతూ ఉంటాయి. వజ్రములు దండముగా ధరించి ఉంటారు. అలాగే శతఘ్ని మొదలైన ఆయుధాలను ధరించి ఉంటారు వీళ్ళు. తర్వాత 6 పర్వంలో భైరవులు 8 మంది ఉంటారు. అసిత భైరవుడు, అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, తండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అనబడి మొత్తం 8 మంది భైరవులు అక్కడ 6 ఆవరణలో ఉంటారు. వీళ్ళనే భైరవై రష్టకై సేవితే అన్నారు మహానుభావుడు కాళిదాసు. అటు తర్వాత 7 పర్వంలో మాతంగి, సిద్ధలక్ష్మి, మహామాతంగి, మహతి, మహతీ సిద్ధలక్ష్మి వీళ్ళు భాషిస్తూ ఉంటారు. దాని క్రింది భాగంలో గణపుడు, క్షేత్రపాలకుడు నిద్దరుంటారు. ఆ తర్వాత దుర్గాంబ వటుకుడు అని శత్రువులు ధరించి ఉంటారు. వీళ్ళతో పాటు శంఖనిధి, పద్మనిధి, వీళ్ళు ఐశ్వర్యదాతలు. వాళ్ళు కూడా చక్రులు అంటే శ్యామలాదేవి ఐశ్వర్యాలు కూడా ఇస్తోంది. శంఖనిధి, పద్మనిధి మొదలైన నిధి దేవతలు ఉంటారు. ఆ తర్వాత ఇంద్రాది దిక్పాలకులు ఉంటారు అక్కడ. వారి వారి ఆయుధాలు ధరించి ఇలా భాషిస్తున్నది శ్యామలాదేవి యొక్క దివ్య రథం. ఇక వారాహీ రథం, అది 5 ఆవరణలతో భాషిస్తున్నటువంటిది. 5 ఆవరణలు అంటే వారాహీదేవికి 5, శ్యామలాదేవికి 7, అమ్మవారి 9. ఈ 5 ఆవరణలో మధ్య ఆవరణ, ప్రథమ ఆవరణ అక్కడ ఉన్నది వారాహీదేవి ఒక్కరు. ఆ తల్లి ఎలా ఉన్నదో ముందే వర్ణించారు. ఆవిడ కోరలు ప్రకాశిస్తున్నాయట. మురలిపు వరాహస్య భవతి దంష్ అన్నారే, అవి ఎలా ఉన్నాయి అంటే బాలమృగాంకస్య చంద్రలేఖల, 2 చంద్రలేఖల్లా 2 కోరలున్నాయి. అలాంటి తల్లి ఆవిడ, ఉద్ధరించే తల్లి అండి. వారాహి అంటే ఉద్ధరించేది, మనల్ని అందరినీ ఉద్ధరించే తల్లి. ఏం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఆవిడే. సంసారాన్ని బురదలో మునిగిపోయాం మనం, దాని బయట ఒకటి ఉందని తెలియదు, బయట పడాలని తెలియదు మనకి. అందులోనే పుట్టి అందులో పెరిగే వాళ్ళకి బయట కూడా ఉందని ఎలా తెలుసు? పెద్దలు చెప్తే తెలియాలి. బయట పడాలని ఎరుకుంటే వారాహిడే బయట పెడుతుంటారు, ఉద్ధారణ శక్తి. అలాంటి ఆ తల్లి ప్రవేశిస్తూ ప్రాపృషేణ్య పయోవాహ వ్యూహ నీల వపుర్లత, నీల కాంతులతో ఉంది ఆ తల్లి. ఎలా ఉందంటే దట్టమైన మబ్బులా ఉంది తండ్రి ఆ తల్లి. ప్రథమ ఆవరణలో ఉన్నది. తర్వాత ఆవరణలో 2 ఆవరణ అనమాట. జంభిని, మోహిని, స్తంభిని అనేటువంటి 3 దేవతలు ప్రధానంగా ఉన్నారు. దాని తర్వాత వీళ్ళు ధరించినటువంటివి ముసలము, హలము, హాలాపాత్ర అనొక పాత్ర, సర్పము. వీటిని ధరించి భాషిస్తూ ఉన్నారు. వీళ్ళందరివి వరాహవదనాలే. దాని తర్వాత 3 ఆవరణలో 5 దేవతలు ఉన్నారట. వారి పేరు అంధిని, బంధిని, జృంభిణి, మోహిని,
స్తంభిని అనేటువంటి దేవతలు. వీళ్ళు కఠోరమైన అట్టహాసం చేస్తూ ఉన్నారు, అగ్ని జ్వాలల్లా మెరిసిపోతూ ఉన్నారు, నాలికలు కదిలిస్తున్నారు శత్రువుల్ని లాగేసుకోవడానికి. అలాగ ఉన్నారు వీరు. తర్వాత నాలుగో పర్వంలోకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఈ పర్వం చుట్టూ చాలా మంది దేవతలు ఉన్నారు. కనుక దేవతల పేర్లు మాత్రమే చెప్పుకుంటున్నాం. ఇక్కడ మాతృగా దేవతలు ఉంటారు. మాతృగా దేవత అంటే బ్రాహ్మి వైష్ణవి. అయితే 800 ఇద్దరు ఉండట్టు ఇక్కడ. వారాహి ఒకటి ఉండదు, మహాలక్ష్మి ఉండదు, ఎందుకంటే వారాహీయుడే ప్రధానంగా ఉంది కనుక మాతృకుల్లో వారాహి మరుండదు. ఇక లక్ష్మీ స్వరూపం వారాహి స్వరూపం కూడా ఒకటే అని ఒక శాస్త్ర పరిభాష ఉన్నది. కనుక మహాలక్ష్మి అక్కడ మళ్ళీ ఆ అందులో ఉండదు అష్ట మాతృకుల్లో. దాని తర్వాత దాని క్రింది భాగంలో, అంటే అదే పర్వంలో క్రింది భాగం, తర్వాత పర్వం మాత్రం కాదు అదే ఆవరణలో క్రింది భాగంలో యాకిని రాకిని లాకిని కాకిని సాకిని ఢాకిని అని ఉంటారు. వీళ్ళెవరు? లలిత శాస్త్రంలో విశుద్ధి చక్రంలో యా రక్తవర్ణా త్రిలోచనా ఖట్వాంగాది ప్రహరణావదనేక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఆవి డాకిని. వీళ్ళెవరు అంటే వీళ్ళు ధాతునాథలు అంటారు. ఈ ధాతునాథలే మన శరీరంలో సప్తధాతువు నియంత్రిస్తూ ఉంటారు. విశుద్ధి చక్రంలో డాకిని ఉంటుంది. ఈవిడ మనలో చర్మం అనే ధాతువుని ఈవిడ కంట్రోల్ చేస్తుంటుంది. ఈవిడికి పాయసాన్నం ఇష్టం. అంటే పాయసం కానీ నివేదన చేసి ఆ విశుద్ధి చక్రలయల్లా తల్లిని తలంచుకుని నమస్కారం చేస్తే చర్మానికి సంబంధించిన ఏ బాధలైనా పోగొడుతుంది. ఒకసారి నేను అమ్మవారి గురించి చెప్పడానికి ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక ఆమె వృద్ధురాలు కింద నుంచి నడిచి వస్తుంది. ఎవరు చెయ్యూ తివ్వబోతే నాకు ఇబ్బంది అంది ఆవిడ. నేను వెళ్తానని వేదిక మీదకి వచ్చి మైక్ తీసుకుని మాట చెప్తుంది. లలితా శాస్త్రం టీవీలో చెప్తుంటే నేను విన్నాను. అందులో మధ్య సంస్థ హంసవతి ముఖ్యక్తి సమన్విత అంటే కీళ్ళకి మధ్యలో ఉండేటువంటి భాగం మధ్య, అది నాకు అరిగి కీళ్ళనప్పుడు మోకాలు నొప్పులు వచ్చి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు. లలితా శాస్త్రం ఉపన్యాసంలో జాగ్రత్తగా వింటూ మధ్య సంస్థ హంసవ్యక్తి ముఖ్యమంత్రి సమన్విత అన్నప్పుడు ఏ పదార్థం నివేదన చేయాలో అంతా టీవీలో చెప్పడం విని అది నేను నివేదన చేసి 40 అది పారాయణ చేశాను. నా కాళ్ళు బాగుపడ్డాయి, ఇది ప్రజలకు చెప్పడానికి వచ్చాను చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఏదో పురాణ కథ కాదు, మనలో ఉన్న సప్తధాతులని నియంత్రించే ధాతునాథలు. వీళ్ళు మనల్లో త్వచం రక్తం మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్లము వీటిని నియంత్రించేటువంటి దేవతలు. వీళ్ళ అనుగ్రహం వల్లే సప్తధాతువులు. వీటిలో తేడాలు వస్తేనే డబ్బులు వస్తాయి. మన శరీరంలో ఈ వ్యవస్థల్ని నిర్వహించేవారే డాకిని షాకిని కాకిని లాకిని రాకిని యాకిని దేవతలు. వాళ్ళు ఎక్కడున్నారు? వారాహీదేవి యొక్క చక్రంలో 4వ ఆవరణలో ఉన్నారు. ఇది అక్కడున్న దేవతలు అన్నమాట. అంటే వారాహీదేవి కంట్రోల్ ఉన్నారు. వారాహీదేవి అనుగ్రహం ఉంటే వీళ్ళందరూ మనల్ని అనుగ్రహిస్తారు. వీళ్ళని ధాతునాథులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే భక్తుల ధాతువులు రక్షిస్తారట, శత్రువుల ధాతువులు నాశనం చేస్తారట. అందుకు ధాతునాథులు. వీళ్ళ పేరు చెప్తున్నారు. వీళ్ళు ఎవరెవరిని హింసిస్తారంటే ఎవరు అమ్మవారికి ద్రోహం తలబెడతారో, అంటే శ్రీ విద్య పట్ల ఎవరికి సరి అయిన తలంపు ఉండదో వారిని, అదేవిధంగా వైదిక ద్రోహిణాం వేదద్రోహులని, దేవద్రోహిణాం దేవద్రోహుల్ని, వీరవైరిన వీరుల పట్ల శత్రుత్వం ఉన్న వాళ్ళని. వీరులు అంటే ఉపాసకులు అంటారు. అమ్మ భక్తుల్ని ఎవరైనా బాధించదలుచుకుంటే వారిని వీళ్ళు వెళ్ళి బాధిస్తారట. యజ్ఞద్రోహ కృతాం దుష్ట దైత్యానాం, యజ్ఞద్రోహం చేసే వాళ్ళని దుష్ట దైత్యుని భక్షణే క్షమ మింగేస్తారు వీళ్ళు. వాళ్ళు ధాతునాథులు. వాళ్ళకి నమస్కారం చేసి ఆ పర్వంలోనే రెండు వైపులా క్రోధిని స్తంభిని అని ఇద్దరు దేవతలు ఉంటారు. అక్కడ ఆ ప్రక్కనే మరొకిద్దరు ఉంటారు అట్ట. వాళ్ళెవరు అంటే అమ్మవారి యొక్క ఆయుష్ దేవతలు, హల ముసల దేవతలు. హల ముసల దేవతలు అంటే రోకలి నాగలి దేవతలు. వాళ్ళు రకరకాల ఆయుధాలు ధరించి వాళ్ళిద్దరు ఉంటారు. దాని తర్వాత దాని ముందు అమ్మవారి యొక్క ఒక సింహం ఉంటుంది. ఏవిడి భద్ర ఘోషం చెప్పే మీద ఆవిడ రెడీగా ఉంటుంది. ఈవిడ ఎప్పుడు దిగితే అప్పుడు ఎక్కడానికి. ఆ ప్రక్కనే చండ ఉచ్చండ అని ఇద్దరు శూలము ఖడ్గము పట్టుకుని ప్రకాశిస్తూ భాషిస్తూ ఉంటారు. ఇది 4 ఆవరణలో ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా చివరి ఆవరణ 5వ ఆవరణలోకి వచ్చేటప్పటికల్లా 8 వార్తాళి దేవతలు ఉంటారు. వార్తాళి, వారాహి, వరాహముఖి, అంధిని, బంధిని, జృంభిణి, మోహిని, స్తంభిని అనబడేటువంటి వాళ్ళు. వీడు శత్రువుని స్తంభింపజేసేస్తారు. అలాగే వాళ్ళకి ఏమి కనబడనివ్వకుండా బుద్ధి కూడా చేయగలంట, ఒకదాన్ని ఒకటి అనుకునేలా కూడా చేయగలరు శత్రువుని. అలాంటి శక్తులు వీళ్ళు. ఆ ప్రక్కనే అమ్మవారి యొక్క దివ్యములైనటువంటి ఆభరణాదులు ఆయుధ దేవతలు ఉంటూ ఇంకొక వైపు అప్సరసలు వీళ్ళు భాషిస్తూ ఉంటారు. ఎంతమంది అప్సరసలు అంటే మొత్తం 66 అప్సరసలు అక్కడ భాషిస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంద్రాది దిక్పాలకులు కూడా అక్కడ వారి వారి శక్తులతో ఉంటారు. తుంగురుడు చిత్తరథుడు మొదలైన వాళ్ళు అక్కడ కొలుచుకుంటూ ఉంటారు. సుమా అక్కడే క్షత్రపాలుడు అనేటువంటి వాడు భాషిస్తూ ఉంటాడు. ఈ క్షత్రపాలుడు మహాకాంతివంతమైన శరీరంతో ఫణిపాశం ధరించి ఉంటాడు, అంటే సర్పపాశాన్ని ధరించి ఉంటాడు. దాని తర్వాత ఆ ప్రక్కన అమ్మవారి యొక్క వజ్రఘోషముతో పాటు మరొక వాహనం కూడా ఉంటుంది, కృష్ణ సారంగం, అంటే నల్ల జింక, అది కూడా అమ్మవారితో ఒక వాహనం. ఇది అమ్మవారు మహావేగంగా వెళ్ళదలుచుకుని దిక్కుతారు, మహావేగంగా తీసుకెళ్తుంది. దిక్పాలకుల్లో వాయువుకి వాహనం కృష్ణ జింక, అది ఒకటి. ఇక్కడ ఈ మహావేగంగా వాయు వాహనం అంటేనే మహావేగం. ఈ విధంగా ఉంటూ ఉంటే ఆ చివరి పర్వంలో ప్రక్కన ఒకతడు ఉంటాడు, అతని తపసరం చాలా ఉంది. అతడు ఎవడు అంటే మదిరాసింధు దేవత, అతడు సముద్ర దేవత. ఏ సముద్రము అంటే రస సముద్రానికి దేవత. అతడు అవసరం చాలా ఉంది, ఇప్పుడు నమస్కారం చేసి కూర్చుందాం అంతే. ఆ తర్వాత హేతుక మొదలైన 10 మంది శక్తులు ఉంటారు అక్కడ. ఈ 5 అవరణంలోనే ఇంతమంది ఉన్నారండి. హేతుక, త్రిపురారి, అగ్నిభైరవ, యమజిహ్వ, ఏకపాద, కాలకరాళ, భీమరూప, హాతకేశ, అచల అనే పేరుతో ఉంటారు. వాళ్ళ కింద అనేక మంది భట్లు ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఉన్నది వారాహిదేవి చక్రం. ఈ 2 రథాలని ఇది కిరిచక్ర రథారోడ దండనాథ పురస్కృతం ఒక్క నామంతో చెప్పారు, కానీ దానికి ఎంత ఆర్భాటం ఉంది. అలాగే చక్రధారూడ మంత్రిని పరిచేవిత అంటే దానికి ఎంత ఉంది. ఇకపై ఆ నామాలు చదివేటప్పుడు మీకు ఇవన్నీ గుర్తురావు, ఆ రథాలు గుర్తు రావాలి, ఆ తల్లులు గుర్తురావాలి, పేర్లన్నీ గుర్తుండకపోయినా ఎందరో ఉన్నారని గుర్తుందా చాలు. ఆ శ్యామలాదేవి అంత ఉన్నది. ఈ రథాలు ఉన్నాయి అక్కడ. ఇక ఎలా ఉన్నాయి 3 ఇప్పుడు పక్క పక్కన ఉన్నాయండి రథాలు. అమ్మ రథం అక్కడ ఇటు అటు, అవి మేరు మందర వింధ్య పర్వతాల్లో ఉన్నాయి. అమ్మ పర్వతం మేరు పర్వతంలో ఉంటే మందర పర్వతంలో ఒక వింధ్య పర్వతంలో ఉంటుందండి, అంత చక్కగా ఉన్నాయి. ఒక్కొక్క దాని ఎత్తు ఎంత ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ వివరిస్తున్నాడు. అమ్మవారి రథం 10 యోజనాల పొడవు, శ్యామలాదేవి రథం 7 యోజనాల పొడవు, వారాహీదేవి రథం 6 యోజనాల పొడవు, ఇలా ఉన్నాయి. ఇక వీటికి తోలేవాళ్ళు ఉన్నారు, సారథులు. అమ్మవారి రథానికి సారథులు ఎంతమంది చూడండి, ఇరదేవి, త్రిపుర భైరవి, సంహార భైరవుడు, రక్తయోగిని వల్లభుడు, సారసుడు, చాముండ, మొత్తం 6. ఇందులో మగవాళ్ళు సంహార భైరవుడు, రక్తయోగిని వల్లభుడు, సారసుడు 3, ఆడవాళ్ళు మిగిలిన 3, 3 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు సారథులుగా ఉన్నటువంటి వారు. ఇక వేదములే గుర్రాలుగా భాషిస్తున్నటువంటివి. ఇక జయ చక్రానికి ఒక్కరే సారథి. ఎవరు అంటే జయ చక్రధేంద్రస్య సారథి హసంతిక. ఎంత చక్కటి పేరండి హసంతి, అంటే నవ్వుతూ ఉంటుందిట. హసంతిక అంటే నవ్వు శక్తి. అమ్మవారు పూజ చేసేటప్పుట హసంతిక దేవతను తలంచుకుని పూజ చేయాలట. ఇది ఒక మాట చెప్తా, ఎందుకంటే పూజ చేసేటప్పుడు విసుగు, కోపం, చిరాకు, టెన్షన్ ఉండకూడదు. ఉంటే పూజ చేయగారు దండం పెట్టి వచ్చి బయటకి, ఎందుకంటే అమ్మ నవ్వే ముఖంతో చేసే పూజ తీసుకుంటుంది అంత. ఎందుకంటే మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే ఎంత తీసుకోండి అని తీస్తే ఎలా ఉంటుందండి, అది నవ్వుతూ మంచినీళ్ళు ఇచ్చినా బాగుంటుంది, ఏడుస్తూ ముఖం పెట్టుకుని పాయసం ఇచ్చే కంటే. పూజ కూడా అంతే, సుఖారాధ్య శుభకరి శోభనాథన భాగ్య, ఆనందంగా ఆరాధించండి, టెన్షన్ వద్దు, దిగులొద్దు, భయం వద్దు. అందుకు ముందు నా ముఖంలో నవ్వు చెదరకూడదని హసంతికని ప్రార్థన చేయాలట. అందుకు నిన్న చెప్పుకున్నాం ఈ యుగంలో నవ్వే ముఖాలు కనబడవని, కలియుగంలో నవ్వలేరు పాపం, కంటడా రాదు కొందరికి. పలకరించాలని మనం ఎంత చేసుకున్నా వాడు మొహంలో నవ్వురాదు, ఎవరంటే గంభీర వదలంట. అదే నవ్వలేని మొహం నమోహం అండి. వాళ్ళందరూ హసంతిక దేవతను రోజు ప్రార్థన చేస్తే కొంచెం నవ్వేయడం చేతనం అవుతుందేమో. హసంతిక పైగా ఇక్కడ శ్యామలాదేవికి హసంతిక సారథిగా ఉంది చూడండి. అంటే ఇక్కడ ఒక మంచి పలుకు ఉండేటప్పుడు దానికి నవ్వు తోడవాలి అది చెప్పడం. నవ్వే పలుకు అందంగా ఉంటుంది, స్మిత భాష అంటే అదే. అందుకే శబ్దశక్తి అయిన శ్యామలకి హసంతిక సారథి. ఎంత అందమైన భావన చూడండి ఇక్కడ. అందుకే హసంతిక దేవి ఆవిడ, హసంతిక హసితాలాపే మాతంగి పరిచారికే అని ఆ తల్లిని కీర్తిస్తారు. హసంతిక హసితాలాప, అది ఆవిడ మాట్లాడేది హసిత ఆలాప, రెండు ఉంటాయట. ఇది హసంతిక. కిరిచక్రధానికి సారథి స్తంభినీ దేవి ఆవిడ. ఈవిడిని చూస్తే రాక్షసులా ఉండిపోతారట, అది స్తంభినీ దేవి యొక్క శక్తి. ఈ విధంగా తయారయ్యే దేవతలందరూ జయ జయధ్వానాలు పలికారు. అమ్మ రథాలు కదిలే సంపత్కరీదేవి అశ్వారూఢ కూడా బయలుదేరారు, ఇంకా బయలుదేరారు. బండాసురుడి యుద్ధం మొదలు కాలే, ఇంకా మొదలవుతుంది. రథాలు బయలుదేరాయి కదా, వీళ్ళు బయలుదేరగానే శక్తిశాలన్నీ బయలుదేరాయి. ఈ శక్తిశాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్న శక్తులు శ్యామలా వారాహి. ఇటువైపు సంపత్కరి గజబలాన్ని, అశ్వారూఢ అశ్వబలాన్ని నియంత్రిస్తూ ఉన్నారు. శక్తిశాలను బయలుదేరే వీళ్ళు కాహళ ధ్వని చేశారు, రకరకాల నాదాలు చేశారు, భేరీ నాదాలు, ఇవన్నీ శూన్యక నగరంలో వినిపించాయి. వెంటనే భండాసుడికి కదిలేడు, ఇంతవరకు వాడిని ఎదిరించేవాడు లేడు.
హాయిగా ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఒక కదలికి వచ్చింది, ఒక్కసారి బయటకు వచ్చి చూసేట ఏమిటా అని ఆకాశంలో దుశ్శకునాన్ని కనిపించాయి వాడికి. నాయన చెడు కాలం వచ్చింది అని ఇంకా వాడు సమావేశం ఏర్పాటు చేశాడు, మన మీద దండయాత్రకు వచ్చారు కదా అని దానికి తగ్గ వాడిప్పుడు వాడు సైన్యాన్ని సమకూర్చుకుని వాడి శత్రువుని అమ్మ మీదకి పంపిస్తాడు. వస్తున్న ప్రతి రాక్షసుడికి అమ్మ సేనలు సమాధానాలు చెప్తాయి. ఆ జరిగే అద్భుతమైన యుద్ధంలో ఒక్కొక్క దేవత ఎన్నెన్ని పనులు చేస్తున్నది, ఇంకెందరూ కొత్త కొత్త దేవతలు వచ్చి ఎన్నెన్ని పనులు చేస్తున్నారు చూద్దాం. వాళ్ళందరూ మంత్రాది దేవతలు, మనల్ని అనుగ్రహించే స్వరూపాలు. ఇలాగా లలితా శాస్త్ర నామం అందులో విశ్వరూపం మనకు కనబడాలంటే ఈ లలితోపాఖ్యానం మనకి పనికొస్తున్నది. ఇవాళ మన సంపత్కరీ సమారూఢ సింధురవ్వర సేవిత అశ్వారూఢ అధిష్ఠిదాసు కోటి కోటి విరామృత చక్రరాజారధారుడ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రధారుడ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రధారుడ దండనాథ పురస్కృత. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఈ దివ్యమైనటువంటి అమ్మలందరికీ నమస్కరిస్తూ సర్వం శ్రీమాస్తు చరణారవిందార్పణమస్తు. ఇలా యుద్ధానికి బయలుదేరినటువంటి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి స్వస్తిజాత్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణిభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణశ్చంతు పుత్రిణశ్చంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు సరదాంశకం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోత్సదా శ్యామా వార్తాళికం సేవ్యా భవానీ లలితాంబికాం శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవిందో. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.